ಅಹಂ ಆದ್ಯಾಂ ವಿದ್ಯಾಂಚ ಧೀಮಹಿ ಬುದ್ಧಿಂ ಯಾ ನಃ ಪ್ರಚೋದಯಾತ್ ಸೃಷ್ಟೋ ಯಾ ಸರ್ಗರೂಪ ಜಗದವನ ವಿಧೌ ಪಾಲಿನೀ ಯಾ ಚ ರೌದ್ರೀ ಸಂಹಾರೇ ಚಾಪಿ ಯಸ್ಯ ಜಗದಿದಮಖಿಲಂ ಕ್ರೀಡನಂ ಯಾ ಪರಾಖ್ಯ ಪಶ್ಯಂತಿ ಮಧ್ಯಮಾಥೋ ತದನು ಭಗವತಿ ವೈಖರಿ ವರ್ಣರೂಪ ಸಾಸ್ಮದ್ವಾಚಂ ಪ್ರಸನ್ನ ವಿಧಿ ಹರಿ ಗಿರಿಶಾರಾಧಿತಾಲಂಕರೋತು ಶುಕ್ಲಾಂಬರಧರಂ ವಿಷ್ಣುಂ ಶಶಿವರ್ಣಂ ಚತುರ್ಭುಜಂ ಪ್ರಸನ್ನವದನಂ ಧ್ಯಾಯೇತ್ ಸರ್ವವಿಘ್ನೋಪಶಾಂತಯೇ. ವಂದೇ ಗುರುಪದದ್ವಂದ್ವಮವಾಂಗ್ಮಾನಸಗೋಚರಂ ರಕ್ತಶುಕ್ಲಪ್ರಭಾಮಿಶ್ರಮತರ್ಕ್ಯಂ ತ್ರೈಪುರಂ ಮಹಃ. ನಾರಾಯಣಂ ನಮಸ್ಕೃತ್ಯ ನರಂಚೈವ ನರೋತ್ತಮಂ ದೇವೀಂ ಸರಸ್ವತೀಂ ವ್ಯಾಸಂ ತತೋ ಜಯಮುದೀರಯೇತ್. ಸಚ್ಚಿದಾನಂದ ರೂಪಾಯ ವಿಶ್ವೋತ್ಪತ್ತಿಯಾದಿ ಹೇತವೇ ತಾಪತ್ರಯ ವಿನಾಶಾಯ ಶ್ರೀಕೃಷ್ಣಾಯ ವಯಂ ನುಮಃ. ನಮಃ ಶಿವಾಭ್ಯಾಂ ನವಯೌವನಾಭ್ಯಾಂ ಪರಸ್ಪರಾಶ್ಲಿಷ್ಟವಪುರ್ಧರಾಭ್ಯಾಂ ನಗೇಂದ್ರಕನ್ಯಾ ವೃಷಕೇತನಾಭ್ಯಾಂ ನಮೋ ನಮಃ ಶಂಕರ ಪಾರ್ವತೀಭ್ಯಾಂ. ಓಂ ನಮಃ ಶಿವಾಯೈ ಚ ನಮಃ ಶಿವಾಯ. ಓಂ ನಮಃ ಶಿವಾಯೈ ಚ ನಮಃ ಶಿವಾಯ. ಓಂ ನಮಃ ಶಿವಾಯೈ ಚ ನಮಃ ಶಿವಾಯ. ಓಂ ನಮೋ ನಾರಾಯಣಾಯ. ಓಂ ನಮೋ ನಾರಾಯಣಾಯ. ಓಂ ನಮೋ ನಾರಾಯಣಾಯ. చాలా కాలం క్రితం ధారానగరంలో దత్తకుడు అని పేరు కలిగిన ఒక ఆయన ఉన్నాడు. దత్తుడు అన్నా దత్తకుడు అన్నా సమానార్థం. ఈ సంస్కృతంలో కా చేరటం వల్ల అర్థం మార్పు రాదు. కల్పము కల్పకము, దత్తకుడు దత్తుడు, విషయము విషయకము. సమయ సందర్భాన్ని బట్టి ఛందస్సుని బట్టి ఈ కాని ఉంచుకోవచ్చు తీసేయచ్చు. అందుకే అర్ధకము అర్ధము అని కూడా అనొచ్చు. ఈయన దత్తకుడు లేక దత్తుడు అని పిలువబడేటటువంటి ఒక గొప్ప పండితుడు ఉన్నాడు. బాగా చదువుకున్నాడు, మంచి పండితుడు. ఒకప్పుడు అతడు తమ ఊళ్ళోకి వచ్చిన ఒక పౌరాణికుడి ద్వారా పురాణాలు విన్నాడు. పూర్వకాలంలో ఇంటింటా పురాణాలు జరిగేవి. ప్రతి గ్రామంలో పురాణం జరిగేది. ఆ రోజుల్లో ప్రత్యేకంగా పౌరాణికులను తయారయ్యి వ్యాసుడు రాసిన 18 పురాణాలు తాము చెప్పి, చెప్పిన వాటిల్లో ఉన్న వాటిని తాము ఆచరించి తరించేవారు. చాలామంది పురాణం చెబుతారు కానీ అందులో ఉన్న వాటిని ఆచరించరు. మా చిన్నప్పుడు అలాగే జరిగింది. ఒక ఆయన ఉండేవాడు, హరికథ చెప్పేవాడు. ఓ రోజున శనివారం నాడు ఉల్లిపాయ తినకూడదు, మసాలాలు తినకూడదు అని పురాణంలో చెప్పాడు. వాళ్ళ ఆవిడ కూడా హరికథ వింది. వెంటనే ఆ రోజు శనివారం నాడు రాగానే కొంచెం సౌండ్ తగ్గించినైనా, హరీ సౌండ్ ఇస్తాను, కొంచెం తగ్గించమనండి. ఇంటికి రాగానే పెసరట్టు ఉప్మాలు ఉల్లిపాయ వేయలేదు. ఇదేమీ దిక్కుమాలిందనా, పెసరట్లో ఉల్లిపాయ లేకపోతే ఎలాగో రుచి ఉంటుంది, ఎందుకు వేసే ఎందుకు వేయలేదు, రోజు వేసేదారు కదా అంటే, మీరేగా ఇవాళ హరికథలో శనివారం నాడు ఉల్లిపాయ తినకూడదని చెప్పారు, అందుకే వేయడం మానేశాను, తెప్పించిన ఉల్లిపాయ వేయడం ఆరబోశానంది. ఓ శ్రీమోహన్ తగలయ్యా, పూర్వం అలా తిట్టుకునేవారు ఏమిటో మరి, అలా తిట్టకూడదు, నిజానికి బాగా తిట్టాలి. తిట్టేటప్పుడు ఎలా తిట్టాలంటే, నీళ్లు బంగారం కాను అనాలి, నీ నోట్లో పంచదార పొయ్యి అనాలి. మా చిన్నప్పుడు అలాగే తిట్టేవారు. సరిపల్లేని ఒక అగ్రహారంలో ఓ హౌస్ వానరిణి ఉండేది, వానరుడు వానరిణి, ఈవిడ వానరిణి, వానర్ గారు పోయారు అందుకని ఈవిడే వానరిణి. ఆవిడ భలే తిట్టేదనమాట, ఓరి నీ పెళ్ళాం మొగుడా, ఎంత బాగుండేదో ఆ తిట్టు వినడానికి, అంత చక్కగా పవిత్రంగా ఉండేవండి అందులో ఆ రోజుల్లో. లేకపోతే నీ ఇల్లు బంగారం గాను, నీకు రాష్ట్రపతి అవార్డు రాను, నీ నెత్తి మీద కిరీటం పెట్ట, ఇలా తిట్టేది ఆవిడ, చాలా అద్భుతంగా ఉండేది. కొంతమంది అప్పుడప్పుడు ఇలాగా నీ మొహం మండ ఇలాంటి తిట్లు తిట్టేవారు, కానీ అక్కడితో ఆగితే పర్వాలేదు. ఇప్పుడు తిట్ల రామచంద్ర ప్రభు, మైకులు పగిలిపోతూ ఉంటాయి, రాజకీయ నాయకులు తిట్లు వింటే చెంబు నీళ్ళల్లో దూకి చచ్చిపోవాలనిపిస్తుంది, అంత భయంకరంగా ఉన్నాయి. అందుకని ఒసే, ఎవడు చెప్పాడు నీకు ఇది? పురాణం అనేది చెప్పడానికే తప్ప వినడానికి కాదు, ఆచరించడానికి కాదు. భక్తులు ఆచరించాలి, మనం ఆచరించకూడదు. ఉల్లిపాయ తినద్దు అని చెబితే ఇక్కడ ఉన్నవాళ్ళంతా మానేయాలి, మనం మాత్రం వేసుకు తినేయాలి. వేసే వెల్లుల్లిపాయ, నీరుల్లిపాయ, మొత్తం మసాలా దట్టించన్నట్ట. అలాంటి వాడి వాక్కుకి ప్రభావం ఏముంటుంది చెప్పండి? మీరు విభూతి పెట్టుకోండి అని చెప్పి వీడు విభూతి పెట్టుకోడు, మీరేమో పొద్దున్న లేవండి అంటాడు వీడు పదింటికి కానీ లేవడం, మీరు అభిషేకం చేయండి అంటాడు వీడు చెయ్యడు, నువ్వు ప్రదక్షిణ చెయ్యంటాడు వీడు చెయ్యడు. అలాంటి వాళ్ళ వాక్కులకి ప్రభావం ఉండదు. ఎప్పుడూ మహానుభావులు ఏమి చెప్పినా ఇతరులు ఎందుకు ఆచరిస్తారంటే అందులో ప్రభావం ఉండాలి, ఉండాలంటే వీడు చెయ్యాలి. నేను మా పీఠంలో 108 ప్రదక్షిణలు చేసి మిమ్మల్ని చేయమంటే అప్పుడు మీరు చేస్తారు, తప్ప నేను అలా కూర్చుంటాను మీరు చెయ్యండి అంటే నా వాక్యానికి కొంతకాలం ఉన్నాక శక్తి తగ్గిపోతుంది. వాక్శక్తి రావాలంటే ఆచరణ ఉండాలి. గొప్పవాడు ఏది ఆచరిస్తే తక్కిన వాళ్ళు దాన్ని ఆచరిస్తారు. యద్యదాచరతి శ్రేష్ఠ తత్తదేవేతరో జనః సయత్ ప్రమాణం కురుతే లోకస్తదనువర్తతే. యత్ యత్ ఆచరతి శ్రేష్ఠ, శ్రేష్ఠ గొప్పవాడు, యత్ యత్ ఏది ఏది ఆచరతి ఆచరిస్తాడో, తత్తత్ దానిని ఇతరః అనుసరతి, అంటే ఈయన ఏం చేస్తే దాన్ని అనుసరిస్తారు, గొప్పవాడిని అనుసరిస్తారు, మహాత్ముణ్ణి అనుకరిస్తారు. కాబట్టి గొప్పవాళ్ళు జాగ్రత్తగా ఉండాలి, వాడు జాగ్రత్తగా ఉంటే తక్కిన వాళ్ళు వాళ్ళని అనుకరించి ఆ మార్గంలో వెడతారు. వీడు పాపిష్టాడైతే వాళ్ళు పాపిష్టవాళ్ళు అవుతారు. ఈ గొప్పవాడు ఇందాక చెప్పాడు శ్రేష్ఠ అని, సహా యత్ ప్రమాణం కురితే దేనిని ప్రమాణమని చెబుతాడో, ఒరే ఇలా చెయ్యండి ఇదే మంచి అని చెబుతాడో, దానిని ఇతరులు అలాగే ఆచరిస్తారు. లోక తత్ అనువర్తతే, ఒకడు కాదట మొత్తం లోకం దానిని అనుసరిస్తుంది, ఇతని ప్రమాణాన్ని అనుసరిస్తుంది అన్నారు. అందుకే పురాణం చెప్పేటప్పుడు వాడు అనుభవించాలి. ఆ పురాణం చెబుతున్నప్పుడు ఆ ఎదురుగుండా దత్తుడు, ఆ శివుడు నా కళ్ళ ముందు కనపడితే మీకు కళ్ళనీళ్ళు వస్తాయి, ఆనందం కలుగుతుంది. నేనే ఎందుకు వచ్చిందిరా దేవుడా అన్నట్టుగా చెబితే మీరు ఎందుకు వచ్చిందిరా అని గడ్డంకం చేయబెట్టుకుని వింటారు. అందువల్ల అనుభవించాలట, ఆనందం కలగాలట, అనుభూతి కలగాలట. శుకుడు పురాణం చెబుతుంటే ఆయన చేతుల్లో కృష్ణుడు కనపడేవాడు, అందుకే శుకుడు పురాణం చెబుతున్నంతసేపు ఎదురుగుండా ఉన్నవాళ్ళు బృందావనానికి, మధురానగరానికి, గోలోకానికి వెళ్ళిపోయేవారు. ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని మనం ఎప్పుడు కూడా పౌరాణికుల్ని ఎప్పుడు అనుకరిస్తామంటే వాడు ఆచరిస్తే. ఆ రోజుల్లో పౌరాణికులు అత్యంత భక్తి శ్రద్ధలతో పురాణములు చదివి ప్రత్యక్షరం జీర్ణం చేసుకుని అద్భుతమైన కంఠంతో పురాణం చెబుతూ ఉంటే వినేవాళ్ళు ఊగిపోయేవారు. మా చిన్నప్పుడు ఒకళ్ళిద్దరు పురాణాలు అలా విన్నాను నేను. ఎంతో కొంత దాని ప్రభావం నా మీద పడింది. 5 ఏళ్ల వయస్సు 6 ఏళ్ల వయస్సు నాకు అక్షరాభ్యాసం చేయలేదు, మా నాన్నగారు అక్షరాభ్యాసం చేయలేదు, డైరెక్ట్గా తీసుకెళ్ళి 4వ తరగతిలో వేశారు. ఆ వెయ్యడానికి ముందు గణపురంలో సరస్వతి స్త్రీ సమాజం అని ఉండేది. ఆ సమాజంలో మొత్తం భారతం, భాగవతం, పురాణాలు అన్నీ ఉండేవి. అంటే ఇటు సంస్కృతం, శ్లోకానికి పక్కన తాత్పర్యం. ఇంట్లో సంస్కృతం మంచినీళ్ళప్రాయంగా అమ్మా నాన్న మాట్లాడడం వల్ల తెలియకుండా సంస్కృతం మన ఒంట్లో జీర్ణించుకుపోయింది. అందుకని వెళ్ళి భారతం చదివేవాడిని. అప్పుడు అక్కడ ఆయన ఇంటి పేరు ఏమిటో పూర్తిగా తెలియదు కానీ మార్కండేయులు గారు ఆయన పేరు. ఆయన కూడా ఈ సరస్వతీ స్త్రీ సమాజంలో సంస్కృతం చెప్పేవారు, చిలుకూరి మార్కండేయులు గారు. నేను ఓ రోజున అక్కడ భీష్మ పర్వం తీసుకున్నాను. వెంటనే వరలక్ష్మి గారు అని ఉండేది, ఎరా భీష్మపర్వం నీకెందుకు నాంది, చదువుతున్నానండి అన్నాను. నేను డైరెక్ట్గా భీష్మపర్వమే మొదలెట్టేమి ఏమిటండి ఆవిడ, లేదండి ఆదిపర్వం, సభాపర్వం, అరణ్యపర్వం, ఆ తర్వాత విరాటపర్వం, ఉద్యోగపర్వం, ఐదు పర్వాలయ్యా, ఇప్పుడే భీష్మపర్వం తీసుకున్నాను కానీ ఆవిడకి మతిపోయింది. ఎప్పుడెప్పుడు వీడు పుస్తకాలు తీసుకుంటున్నాడో చెప్పండి అని ఆ పక్క లైబ్రేరియన్ ఒక ఆవిడ ఉండేది. ఆవిడ ఇప్పుడు పాలకొల్లు దగ్గర ఒక ఆశ్రమం నిర్వహిస్తోంది. ఇద్దరుండే ఒక గార్గి అని ఒక ఆవిడేమో ఇప్పుడు కొవ్వూరు ఆశ్రమంలో ఉన్నది. నేను చెప్పింది పాతకాలం మాట, ఇప్పుడు వాళ్ళు ఎక్కడున్నారో నాకు పూర్తిగా తెలియదు కానీ ఇప్పటికీ పాలకొల్లులో ఆవిడ మాత్రం ఉన్నారు. ఆ మధ్య నాకు కనపడ్డారు. ఆవిడ ఈ లైబ్రరీ సెక్షన్కి ఏదో ఇన్ఛార్జిగా పెట్టారు. ఒక్కొక్క స్టూడెంట్ని ఒక్కొక్క నెల్లాళ్ళు పెట్టేవారు. అందుకని ఈ కుర్రాడు ఎప్పుడు పట్టుకెళ్ళాడంటే పొద్దున్న ఆదిపురం పట్టుకెడతాడంటే మధ్యాహ్నం సభాపురం అంటాడు, సాయంత్రం అరణ్యపురం అంటాడు ఈ కుర్రాడు. అంటే ఊరికే చూసి అప్పటికి తిరిగి చేస్తున్నాను అనుకుంది ఆవిడ. అందుకని నిజంగా చదువుతున్నావా అంది. కొంచెం చిన్నపిల్లలం కదా, 5-6 ఏళ్ల వయసులో పౌరుషం వచ్చింది. అలా అంటారు ఎటువంటి నిజంగా చదివానన్నారు. కానీ అప్పుడు మళ్ళీ మా నాన్నగారైతే పక్షపాతంతో పరీక్షిస్తారేమోనని ఈ రెండు ఆయన్ని చిలుకూరి మార్కండేయ శాస్త్రి గారు పిలిచి ఈ కుర్రాడిని పరీక్షించండి అనగానే ఆయన అసలు ముందు భారతానికి ఎన్ని పర్వాలు అని అడిగాడు. ఆయన అది తెలిస్తే నీ సంగతి తర్వాత చూద్దామని. ఆది, సభ, అరణ్య, విరాట, ఉద్యోగ, భీష్మ, ద్రోణ, కర్ణ, శల్య, సౌప్తిక, స్త్రీ, శాంతి, అనుశాసనిక, అశ్వమేధ, ఆశ్రమవాస, మౌసల, మహాప్రస్థానిక స్వర్గారోహణ పర్వములని 18 ఉన్నాయి అన్నాను. ఇది ఇలాగే అయితే ఎన్ని పురాణాలు అన్నాడు ఆయన. పురాణాలు ఎన్ని ఉన్నాయి? మత్స్య, మార్కండేయ, భవిష్య, భాగవత, బ్రహ్మ, బ్రహ్మాండ, బ్రహ్మ వైవర్త, వరాహ, వామన, వాయు, విష్ణు, అగ్ని, నారద, పద్మలింగ, గరుడ, కోర్మ, స్కాంద పురాణములు 18 పురాణాలు. ఈ 18 పర్వాల్లో భారతంలో ఎన్ని శ్లోకాలు ఉన్నాయి? నువ్వు చదువుతున్న పుస్తకాల్లో అంటే ఆది పర్వంలో ఇచ్చిన దాని ప్రకారం 1,07,281 శ్లోకాలు అన్నాను. ఆ తర్వాత ఇదంతా ఆవిడ మా నాన్నగారు ముసిముసిన నవ్వుకుంటారు, ఆయన మాట్లాడేవారు కాదు, వాళ్ళు వాళ్ళు పడతారు నాకెందుకని. ఆ తర్వాత ఆయన రకరకాల ప్రశ్నలు వేసి చివరిలో కొస ప్రశ్న, కశ్యప ప్రజాపతి కొడుకులేనా ఈ మొత్తం జాతి అంటే? అవునండి. దేవతలు రాక్షసులు ఎవరు అన్నారు ఆయన. దేవతలు, దానవులు ఇద్దరూ కశ్యపుడు కొడుకులే. తండ్రి ఒకడే అయినప్పుడు దేవతలు మంచివాళ్ళు, రాక్షసులు దుర్మార్గులు ఎందుకు అయ్యారని అడిగాడు ఆయన. ఇలాంటి ప్రశ్న 5 ఏళ్ల పిల్లవాడిని ఎవడని అడుగుతారా? టక్ నేనేమన్నాను తెలుసా, తండ్రి ఒకడేనండి, తల్లులు బుద్ధులు వచ్చాయి, ఎవడ తల్లి బుద్ధి అడుగు వచ్చిందన్న. అదితి కొడుకులు ఆదిత్యులు, అదితి ఉత్తమురాలు, అందుకని దేవతలకు వాళ్ళ అమ్మ బుద్ధులు వచ్చాయి, వాళ్ళమ్మ చిన్నప్పటి నుంచి అది నేర్పింది. దితి రాక్షసి, దాని బుద్ధులు చిన్నప్పటి నుంచి అలాగే అక్కంటే ద్వేషం ఉండేది దానికి, అందుకని ఈ బుద్ధులు వచ్చాయని. కానీ ఆయన వెంటనే లేచి నీకు దండం పెడితే ఆయుక్షణం అని దండ వేసి ఈ రోజు నుంచి ఈ లైబ్రరీ వీడిది, వీడు చదివినంతకాలం వాడి పుస్తకాలు వాడికి ఇచ్చేయండి అన్నారు. ఆ స్వర్ణయుగం అలా ఉండేది. ఎందుకు చెప్తానంటే ఇంత పురాణములు చదవడానికి మూలకారకుడు ఒక ఆయన. ఆయన పేరేమిటో తెలియదు, నరసింహరాజు గారిని, ఎందుకు నరసింహరాజు గారిని ఆయన ఇంటికి వచ్చి దసరాల్లో భాగవతం, దేవీ భాగవతం చెప్పాడు ఆయన. ఆయన చెబుతున్నప్పుడు ఒక ఎఫెక్ట్ కలిగింది. దేవీ భాగవతంలో కొద్ది రోజులు ఈ కాస్త కథ వింటేనే ఇలా ఉందంటే మొత్తం దేవీ భాగవతం చదివితే ఎలా ఉంటుంది అనిపించింది. చదవడమే కాదు, ఆయనకంటే ఇంకా బాగా సస్పెన్స్ను జోడించి ప్రజలకి కథ చెప్పాలనే కోరిక అప్పుడు వచ్చింది. ఎట్ ది ఏజ్ ఆఫ్ 5 అది నా జీవితాన్ని ఒక మలుపు తిప్పింది. అందువల్ల ఎందుకంటే చిన్నపిల్లల్ని ఇలా తీసుకొస్తే వాళ్ళు వింటే వాళ్ళు కూడా పండితులు అవుతారు. ఆ రోజుల్లో పౌరాణికులు మనల్ని ఎంతో బాగు చేశారు. హరికథలు చెప్పేవాళ్ళు అద్భుతంగా పాడేవారు, మధ్య మధ్యలో సున్నితంగా హాస్యరసం ఉండేది. ఇవన్నీ చిన్నపిల్లల్ని ఆనందపరుస్తాయి. అవన్నీ పోయాయి. ఇప్పుడు ఎంతసేపు దిక్కుమాలిన వాట్సాప్, అందులో ఏముండదు, దరిద్ర పాటలు, ఇక్కడ క్రికెట్ బ్యాట్ పెట్టి వాడు పడుతూ ఉంటే అన్ని సిక్స్లు వెళ్ళిపోతూ ఉంటాయి. బయటకు వస్తే వీడు మొహం సిక్స్ కాదు, డక్అవుట్ అవుతాడు వీడు. కానీ కంప్యూటర్లో ఏం చేస్తాడు, ఇందులో బాధేస్తాడు. అలాగే హింస, క్రూరత్వం, పాపిష్టి కథలు ఇవి చూపిస్తున్నారు వాటిల్లో. అందువల్ల ఆ రోజుల్లో పిల్లలు ఎక్కువగా చదువుకుని బాగుపడడానికి మూల కారణం పురాణములు, హరికథలు, బుర్రకథలు, బుర్ర ఉన్నవాళ్ళు మళ్ళీ అవి ఏర్పడి పిల్లలకి అవి ఏర్పాటు చేయండి. నేను నా పీఠంలో ఈ హరికథలు ఈ పురాణాలు ఎందుకే ఏర్పాటు చేస్తాను, బుర్రకథ కూడా పెట్టించేవాడిని, కానీ నేను ఒక్కడిని అన్నీ చేయగలను, ఎంత సంపాదించినా వీటికే సరిపోతుంది, అన్నదానానికి వాటికే, అందువల్ల కన్స్ట్రక్షన్ కష్టమైపోతుంది. ఒక్క వ్యక్తి కాకుండా అందరూ పూనుకుంటే ఇలాంటి కార్యక్రమాలు బాగా చేస్తాం. ఈ దృష్టిలో పెట్టుకుని అనేక ధర్మ కార్యక్రమాలకి మనం ఎంతో కొంత సహకారం చేయాలి, మన కళలు దెబ్బతినకుండా చూడాలి. అందువల్ల ప్రణవపీఠంలో విద్యానిధిలో వేదం నేర్పిస్తున్నారు, సంగీతం నేర్పిస్తున్నారు, ఆన్లైన్లో చాలామందికి ఉద్యోగాలకు కావాల్సిన ట్రైనింగ్ ఇప్పిస్తున్నారు. ఈ విధంగా ప్రణవపీఠం విద్యానిధి ఎంతో సేవ చేస్తోంది. ఈ సేవ చేస్తున్న శిష్యులందరికీ అనేక మంగళాశాసనాలు, అవి అలా సాగుతూ ఉండాలని కోరుకుందాం. ఎందుకు చెప్తున్నానంటే, దత్తకుడు పురాణం వినడానికి వెళ్ళాడు. ఆ ఊళ్ళో పురాణం వింటూ ఉంటే పౌరాణికుడు ఏమన్నట్ట, పూర్వం కాళిదాసు మేఘ సందేశం అనే ఒక కావ్యం రాశాడు. ఆ కావ్యంలో ఒక అద్భుతమైన శ్లోకం ఉన్నది అని ఆ శ్లోకం చదివి వినిపించాడు. కశ్చిత్ కాంత విరహ గురుణ స్వాధికారాత్ ప్రమత్త శాపేనాస్తంగమిత మహిమా వర్షభోగ్యేణ చక్రు యక్షశ్చక్రే జనకతనయా స్నాన పుణ్యోదకేషు స్నిగ్ధఛాయా తరుషు వసతిం రామగిర్యాశ్రమేషు. పూర్వం ఒకరొక యక్షుడున్నాడు. కుబేరుడు ఒకరోజున శివ పూజకి తామర పువ్వులు తెమ్మంటే తేకుండా ఆ పువ్వులు పట్టుకుని భార్యామడితో విహరించాడు. శివ పూజకి తామర పువ్వులు రాలేదు, దాంతో యక్షుడికి కోపం వచ్చింది, కుబేరుడికి కోపం వచ్చింది. దౌర్భాగ్యుడా, నిరంతరం శివ పూజ చేసేటటువంటి వాడిని నేను, ఆ శివుడి పూజకి తామర పువ్వులు తెమ్మంటే తేకుండా ఆ పువ్వులు మీ ఆవిడ తల్లో పెడతావా, సరసాలాడుతూ శివ పూజనే మర్చిపోతావా, కాబట్టి ఒక సంవత్సర కాలం నీ భార్యకి దూరమై విరహంతో అల్లాడిపో, హిమాలయ పర్వతాల్లోని గుహలో మానవుడివై కదల్లేక ఏడుస్తూ ఉండు అని చెప్పించాడు. వర్షభోగ్యేణ భర్తుహు, తన యజమాని చేత సంవత్సర కాలం శాపం అనుభవించేటట్లుగా చెప్పించబడ్డాడు. అంటే ఒక 1 ఇయర్ పాటు భార్యకు దూరం అయిపోవాలి, అది కూడా కుబేరలోకంలో కాకుండా హిమాలయ పర్వతాల్లో భూలోకంలో పడిపోమన్నాడు. దాంతో వీడు ఢామని భూలోకంలో పడ్డాడు. ఇంకా అదృష్టం, 1 ఏడాది 1 ఇయర్ ఎంతలేండి, ఇట్టే తరలిపోతూ ఉంటుంది. మీరు శనివారం వచ్చారు, కొందరు ఆదివారం వచ్చారు, అప్పుడే బుధవారం అయిపోయింది, 5 రోజులు దీక్ష రేపు అయిపోయి కొందరు వెళ్ళిపోతున్నారు. క్రమంగా 6వ తారీఖు అయిపోతుంది, 10వ తారీఖు ఇంటికి వెళ్ళిపోతారు. అప్పుడే ఇంటికి వెళ్ళిపోయామా, మళ్ళీ ఇంటికి వచ్చాక దిక్కుమాల భోజనం చేయాలి, అక్కడైతే చక్కగా వేళకి టీ వస్తుంది, కాఫీ వస్తుంది, అక్కడికి వస్తుంది. ఏదో ఎప్పుడో ఒక్కసారంటే బొంబాయిరావు ఉప్మా పెట్టారు, కానీ మిగతా రోజుల్లో చక్కగా పెసరట్టుప్పాలు పెట్టారు కదా, ఇడ్లీ పెట్టారు కదా, బజ్జి పెట్టారు కదా అనిపిస్తూ ఉంటుంది. అలా కాలం గడిచిపోతూ ఉంటుంది. చక్కగా 5 ఏళ్ల వయసుతో ఉన్న నేను ఇప్పుడు చూడండి 16 ఏళ్ల కుర్రాడు అయిపోయాను. చూస్తూ ఉండగా క్రమంగా 16 కాస్తా 61 అవుతాయి, 61 కాస్తా 91 అవుతాయి, ఇలా వెళ్ళిపోతూ ఉంటుంది కాలం అంతే. అందుకని కాలోహి దురతిక్రమ అన్నారు. పోన్లే 1 ఏడాది శాపం పొందితే పొందాను, భూలోకంలో ఉంటాను, ఇంక ఇలాంటి పొరపాటు చెయ్యను అనుకుని కుబేరుడికి నమస్కరించి ఈ యక్షుడు భూలోకానికి వచ్చేశాడు. ఆ తర్వాత యక్షుడికి శాప విముక్తి అయిన తర్వాత ఏం జరిగిందో ఏమిటో ఎవరికీ తెలియదు. ఆయన వెళ్ళాడు, తన భార్యతో కలిసి వెళ్ళిపోయాడు అని ఆ పౌరాణికుడు మధ్యలో ఒక చిన్న కథ చెప్పాడు. ఇది ఈ దత్తకుడికి ఆ యక్షుడు ఎవడు, వాడు 1 ఇయర్ పాటు భూలోకంలో ఎలా ఉన్నాడు, వీడు కొంచెం అప్పటికే పెళ్ళి అవనివాడు, భార్యకు 1 ఏడాది దూరం అయితే అంత కష్టంగా ఉంటుందా. పూర్వం భార్యాభర్తల మధ్యలో ఐకమత్యం ఉండేది కదా, ఎంతో ప్రేమగా ఉండేవారు. అందుకని భార్యకు దూరం అయితే ఈ భర్తగారు ఎంత ఏడ్చేవాడో, పెన్ను చీకటాయే లోకం పాడుకునేవారు. ఇప్పుడా భార్యకి దూరంగా ఉన్నవాడి కంటే దగ్గరగా ఉన్నవాడు పెన్ను చీకటాయే లోకం పాడుకుంటున్నాడు. మారిపోయింది కాలం, ఎందుకో తెలియదు కానీ పూర్వకాలంలో భార్య భర్తలు దూరంగా ఉంటే విరహగీతాలు తెగపాడుకునేవారు అన్నమాట. ఆకలి దాహం ఉండేది కదా దూరం అయితే. అలా వీళ్ళు ఎందుకు ఇంత బాధపడ్డారు ఏమిటి అని అనిపించింది ఈ దత్తకుడికి. పైగా కుబేరుడు ఈ యక్షుడికి శాపం పెట్టడానికి గల మూల కారణం శివ పూజకి అతడు విఘాతము కలిగించడం. శివపూజ కోసం తామర పువ్వులు తెమ్మంటే తేకుండా వాడు నాటకం ఆడాడు కాబట్టి కదా కుబేరుడు శపించాడు అంటే శివపూజను ఎప్పుడు విడిచిపెట్టకూడదు అని కూడా అర్థమయ్యింది. నేను బతికున్నంతకాలం శివపూజ చేస్తాను, ఈ శివపూజ చేసి శివుడి దగ్గరికి వెళ్లేలోపు ఆ ఇక్షుడు ఎలా ఉంటాడో, ఈ శాపం అయ్యాక ఆయన 1 ఇయర్ ఎక్కడున్నాడు, ఆ సంవత్సర కాలం అయ్యాక శాప విముక్తి పొంది ఎక్కడికి వెళ్ళాడు, ఇవన్నీ తెలుసుకోవాలి అనిపించింది. వాడి తల్లిదండ్రులకి చెబితే వదలరు. తల్లిదండ్రులు ఇంట్లోంచి పిల్లల్ని చిన్నప్పుడు పెడతామంటే ఒప్పుకోరు కదా. అందుకని 8 ఏళ్ల కుర్రాడు ఈ దత్తకుడు, అప్పటికే బాగా పాండిత్యం సంపాదించిన వాడు, చదువుకున్నవాడు, 8 ఏళ్ల వయస్సు నాటికి కవిత్వం రాసేవాట. కష్టపడి చదివేవాడికి 8 ఏళ్ళు అనేది అక్కర్లేదండో, 8 ఏళ్లకు అంత పాండిత్యం వస్తుందా అంటే వస్తుంది. నేను 8 ఏట కందపద్యం రాశానని చెప్పాను మీకు. నేనే రాస్తే ఆ రోజుల్లో వాళ్ళు రాయడంలో ఆశ్చర్యం ఉంది. ఈశ్వర అనుగ్రహం ఉంటే, మీ బుద్ధిలో చురుకుంటే, నిరంతరం కృషి చేస్తే అప్పుడు రాయగలుగుతారు. ఇవాళ చాలామందికి ఎందుకు పద్యాలు కంఠస్థం రావడం లేదంటే దాని మీద నిష్ట లేదు. నీకేమో తిండి మీద, వ్యాపారాల మీద, ఇంకో దాని మీద ఉన్న దృష్టి ఈ శాస్త్రం మీద లేదు. దేని మీదైనా ఒక కఠోర నిష్ట పెట్టుకుంటే ప్రతి వస్తువు బుర్రలోకి వెళ్ళిపోతే జ్ఞాపకం ఉంటుంది. అది మీరు పిల్లలకి నేర్పండి. చిన్నప్పుడు రాకపోతే పెద్దయ్యాక రమ్మంటే రాదు. నిన్నో మొన్న ఒక ఆయన అడిగాడు, శ్రీకాకుళంలో 12 నిమిషాల్లో 54 పద్యాలు అప్పచెప్పారు, ఎలా అప్పచెప్పారండి, మళ్ళీ శతావధానంలో అని అడిగాడు ఆయన. శతావధానంలో ఇప్పుడు నేను రాసిన పద్యాలు అప్పచెప్పడం పెద్ద కష్టం కాదు నాకు, చిన్నప్పుడే పెద్ద పెద్ద కావ్యాలు చదివిన వాడికి ఇప్పుడు ఇది పెద్ద కష్టం అవుతుంది. కాబట్టి సాధన చెయ్యాలి. అప్పుడప్పుడు మీకు అనిపించవచ్చు ఆత్మస్థుతి ఏమోనని, అయినా నాకేం భయం లేదు, ఆత్మస్థుతి కాదు ఇది, పిల్లలకి నేర్పండి అని చెప్పడానికి ఆ మాట చెబుతున్నాను. చిన్నప్పటి నుంచి పిల్లలు బుర్రకి బాగా సానపడితే, పదును పెట్టిస్తే జ్ఞాపక శక్తి పెరుగుతుంది. జ్ఞాపక శక్తి పెరిగినటువంటి వాడు ఎన్నో రకాలుగా లోకానికి ఉపయోగపడతాడు. చిన్నప్పటి నుంచి కంప్యూటర్లు ఇచ్చేసి, ఫోన్లు ఇచ్చి దాంతో ఆడుకోవడం నేర్పితే ఇంకా బుర్రకి జ్ఞాపక శక్తి ఉండదు. ఇవాళ తన ఇల్లు తనకి ఎవరికైనా గుర్తుంటుందా? హైదరాబాద్లో ఉప్పల నుంచి, అంటే మా ఇంటి దగ్గర నుంచి వాళ్ళ ఇంటికి వెళ్ళాలంటే అప్పటికి 100 సార్లు వచ్చాడు. 101వ సారి కూడా మళ్ళీ గూగులమ్మ కర్ణపిశాచి దాన్ని పెట్టుకుంటే ఆఫ్టర్ 1/4 మైల్ టేక్ లెఫ్ట్ అని చెబుతూ ఉంటే అప్పుడు తిరుగుతాడు, లేదా తిరగడు. ఇంకా కొంతమందికి ఈ మధ్యన ఈవిడ మీ ఆవిడని చెబితే కానీ కంప్యూటర్లో చూసి ఓహో ఈవిడ మా ఆవిడ అండం. వాళ్ళ ఆవిడను కూడా కంప్యూటర్ ద్వారా గుర్తుపట్టే స్థితికి వచ్చారు వీళ్ళ. ఇది చాలా దరిద్రం, అంత మంచిది కూడా కాదు. అందువల్ల ఎందుకు చెప్తానంటే, దత్తకుడు 8 ఏట వ్యాకరణ పండితుడు, ఛందశాస్త్ర పండితుడు, కవి అయ్యాడు. అతడు ఒక రోజున తల్లిదండ్రులకి చెప్పకుండా రాత్రివేళ ఏమైనా శివుణ్ణి చూడాలి, ఆ యక్షుణ్ణి చూడాలి, శివపూజని బాగా ఆచరించాలి, శాపము నుండి విముక్తి పొందినటువంటి యక్షుడు ఎక్కడికి వెళ్ళాడో తెలుసుకోవాలి. ఇవన్నీ ఏ మహానుభావులైన యోగుల వల్ల మాత్రమే తెలుస్తాయి. అలాంటి యోగుల్ని పట్టుకుందాం అనుకుని ఇంట్లోంచి బయలుదేరాడు. ఏమో అతనికి ఎందుకు పుట్టిందో బుద్ధి, ఈశ్వరుడే ఆ సంకల్పం కలిగించాడు, ఇంట్లోంచి బయలుదేరాట. ఈ దత్తకుడు ఉండే ప్రదేశం ధారానగరం, అంటే ఇప్పుడు నర్మదా నదీ తీరం అన్నమాట. ఉజ్జయిని మొదలుకుని మొత్తం ఆ ప్రాంతం అంతటినీ కూడా పూర్వకాలంలో మాళవ దేశము అనేవారు. ఇప్పటికి కూడా మధ్యప్రదేశ్లో మాళవ యూనివర్సిటీ ఉంది. అందుకనే ఈ మాళవ నగరంలో ఉజ్జయిని చాలా గొప్ప స్థలం అయితే, మహిష్మతీపురం అనేది నర్మదా తీరంలో ఓంకార క్షేత్రానికి వెళుతున్నప్పుడు ఉండేది, అది రెండవది. మూడవది ధారానగరం. దానికి ధారానగరం అని ఎందుకు పేరు పెట్టారంటే, ధార అంటే కత్తి అంచు, కత్తి యొక్క అంచును ధార అంటారు. ధార అనే శబ్దమునకు అంచు. అసిధారావ్రతము అంటే కత్తి అంచు మీద నడవడం వంటిది. కత్తి అంచు మీద నడవడం ఎంత కష్టం, కాళ్ళు తెగిపోతాయి, అలా తెక్కకుండా నడవాలి. అలా నడిచే ప్రాక్టీస్ చేసిన వాళ్ళు ఉన్నారు, అందుకని అసిధారావ్రతం అంటారు దాన్ని. ధార అంటే పైనుంచి కిందకు పడేటటువంటి వర్షపు జల్లు, అందుకనే ధారానగరం అనే పేరు రెండు కారణముల చేత వచ్చింది. అక్కడ ఉన్నవాళ్ళు కత్తి అంచు మీద నడవగలరు, అక్కడ నిరంతరం వర్షధార కురుస్తూనే ఉంటుంది. ఈ రెండు కారణముల చేత దాన్ని ధారానగరం అన్నారు. ఆ ఊరు విడిచిపెట్టి ఎక్కడికి వెళ్లాలో గమ్యం తెలియకుండా ఇంట్లోంచి బయలుదేరాడు. వీడి అదృష్టం బాగున్నది, పరమ పవిత్రమైన ఉజ్జయిని క్షేత్రానికి వచ్చాడు. అక్కడ ఎక్కడ చూసినా భక్తులు నుదుట విభూతి పెట్టుకుని లీలతో మహాకాళ 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 అని పలుకుతున్నారు. వాళ్ళందరినీ చూసి విభూతి పెట్టుకుని శివుడికి నమస్కరించాడు. నాకు గమ్యం చూపించు అన్నాడు. ఆ సమయంలో అసితుడు అని పేరు కలిగిన అసితుడు దేవలుడు వీళ్ళంతా వ్యాసుడి శిష్యులు. అందులో అసితుడు చాలా గొప్పవాడు. ఈయన ప్రసక్తి వేదాల్లో కూడా ఉంటుంది. అసిత ఋషి దాదాపు 1000 మంది శిష్యుల్ని వెంట పెట్టుకుని తీర్థయాత్రకు వెడుతున్నట్ట. అమ్మయ్యా నా అదృష్టం బాగుంది, అసితునితో తీర్థయాత్రలకు వెడితే ఎక్కడో ఒక చోట యక్షుణ్ణి చూడొచ్చు అనుకుని వీళ్లతో బయలుదేరాడు. వాళ్ళు ఏమన్నారంటే ముందు మేము దక్షిణ యాత్ర చేస్తాం, ఆ తర్వాత ఉత్తర భారత యాత్రకు వెడతాం అన్నారు. అందుకని వాళ్లతో బయలుదేరి వెంకటాద్రి వచ్చాడు, కాళహస్తి వచ్చాడు. కాంచీపురంలో 7 రోజులు ఉన్నారు. శివలీలలు చెప్పుకున్నారు. శివుడు పార్వతిని పెళ్లి చేసుకున్న ఘట్టం విన్నాడు. పంపాతరంగిణి, అదే కంపానదిగా మారింది, అందులో స్నానం చేశాడు. వరదరాజస్వామిని సేవించాడు. ఆ తర్వాత అరుణాచలం వెళ్ళాడు. ఇలా సమస్త తీర్థయాత్రలు చేసి స్వామిమలలో కుమారస్వామి దర్శనం చేసుకుని వారితో పాటు తిరిగి 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 చివరికి మాయాపురం చేరాడు. దానిని కొందరు హరిద్వారం అంటారు, కొందరు మాయా అంటారు. శ్రీ మహావిష్ణువు మాయా. అక్కడ చాముండ మానస అనే 2 పేర్లతో 2 కొండల మీద కొలువై ఉంటుంది. ఆ దేవతల దర్శనం చేసుకుంటే ఏ మాయా మనల్ని ఏమీ చేయలేదు. అందుకని మాయా విముక్తి పొందడానికి అమ్మవార్లని భక్తితో పూజించేవారు. లాస్ట్ ఇయర్ అనుకుంటాను మేము అక్కడ భాగవత సప్తాహం చేసాం హరిద్వార్లో జూన్లో. అప్పుడు చాలామంది భక్తులు వచ్చారు. అట్నుంచి అట్టే వాళ్లతో కలిసి మేము చారుధామ యాత్ర కూడా వెళ్ళాం. ఈయన హరిద్వారంలో ఉన్నాడు, గంగా స్నానం చేశాడు. శ్రీ మహావిష్ణువు వైకుంఠం నుంచి భూమి మీదకి మొట్టమొదట అక్కడే దిగి వచ్చాడు. అందుకని దాన్ని హరికి ద్వారము అన్నారు. ఇక్కడి నుంచి హృషీకేశం వెళ్ళారు. క్లేశహరి హరిద్వారము పాశచ్ఛేదము చేయు పరమాసి హృషీకేశము. హరిద్వారం క్లేశములు తొలగిస్తుంది, కష్టాలు తొలగిస్తుంది. ఇంకా హృషీకేశం ఇంద్రియ నిగ్రహం కలిగిస్తుంది. హా కింద అరుకారం ఇచ్చి షీ రాసి పక్కన కాపెడితే హృషీక. హృషీకము అంటే ఇంద్రియము. మనలో కళ్ళు, ముక్కులు, చెవులు, నాలుక, చర్మము అని పిలువబడే 5 ఇంద్రియాలున్నాయి. వీటిని జ్ఞానేంద్రియాలు అంటారు. ఈ 5 ఏమిటి? జ్ఞానేంద్రియాలు కళ్ళు, ముక్కులు, చెవులు, నాలుక, చర్మం. ఈ 5 జ్ఞానేంద్రియాలు. ఒక 5 కర్మేంద్రియాలున్నాయి. అవేంటి? వాక్కు, మీరు మాట్లాడే మాట, పాద కాళ్ళు, తర్వాత పాయు ఉపస్థ, వరుసగా మలద్వారము మూత్రద్వారం, ఆ తర్వాత పాణి చెయ్యి. వాక్, పాణి, పాద, పాయు, ఉపస్థ. వాక్, పాద, పాణి, పాయు, ఉపస్థలు అంటారు. ఇవి కర్మేంద్రియాలు. వీటితో పనులు చేస్తాం. మాట్లాడితే పనవుతుందా లేదా? టీ అని మీరు అనగానే టీ వస్తే మీ మాట వల్ల పని అయింది గనక ఇది ఒక కర్మేంద్రియం. చేతులతో పనులు చేస్తున్నారు గనక ఇది ఒక కర్మేంద్రియం. కాళ్లతో నడుస్తున్నారు గనక ఇది కర్మేంద్రియం. మలం విడిచిపెడుతున్నారు గనక అదొక కర్మేంద్రియం. మూత్రం విడిచిపెడుతున్నారు గనక అదొక కర్మేంద్రియం. ఇవి విడిచిపెట్టకపోతే శరీరం విడిచిపెడతారు. అందుకని ఇవి కర్మేంద్రియాలు. సక్రమంగా పనిచేయబోతే వాడి కర్మేంద్రియం. ఈ విధంగా జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు 5, 5, 10 కలిపితే హృషీక అంటారు. ఈ హృషీకములకు ఈశ అధిపతి గనక విష్ణువుని హృషీకేశ అన్నారు. పాపం మన భారతీయుల్లో కొంతమంది పండితులు పెరిగిపోయి ఈ హురు తీసి ఋషి పెట్టారు. ఋషికేశం అంటే ఋషిగారి వెంట్రుక. వెంట్రుకతో మనకి పని ఏమిటి కర్మ? అది ఋషికేశం కాదు, హృషీకేశం. ఈ హృషీకేశం దగ్గరికి వెడితే ఈ 10 ఇంద్రియాలు మనం చెప్పినట్టు వింటాయి. మనం ఇంద్రియాలకు లోబడకుండా ఇంద్రియాలను అదుపులో పెట్టుకోవచ్చు అన్నమాట. అందుకని ఇంద్రియ నిగ్రహము కలగాలంటే హృషీకేశమునకు వెళ్ళవలను, గంగా స్నానము చేయవలను అని పురాణములు చెప్పే అక్కడికి వెళ్ళారు. అక్కడ నుంచి క్రమంగా వీళ్ళంతా ముందు యమునోత్రి, యమున పుట్టిన స్థలానికి వెళ్ళారు. అక్కడ యమునా నది నల్లని జలాలతో ప్రవహిస్తూ ఉంటుంది. 2 సార్లు కిందసారి నాతో పాటు వచ్చిన పుణ్యాత్ములు ఉన్నారు, అందులో స్నానం చేశారు. పెద్ద చల్లగా ఉండదు, ఒళ్ళు స్తంభించిపోతుంది. అక్కడి నుంచి గంగానది, గంగోత్రిది అంటాం కానీ ఈ గంగోత్రి కాదు, ఇంకా చాలా పైకి వెళ్ళాలి. అక్కడ దాకా వెడితే మనం బతకం కనుక ప్రస్తుతం ఆ గోకర్ణం అని పిలువబడుతుంది. అక్కడ గోకర్ణం ఉందండి, ఆ గోకర్ణం దగ్గరకు మాత్రమే వెళ్ళి స్నానం చేసి రాగలుగుతాం. అక్కడ కూడా మన శరీరం స్నానం చేసిన తర్వాత ఒక 4 గంటలకి మన అదుపులోకి వస్తుంది, అంత చల్లగా ఉంటుంది. ఇది అయిన తర్వాత కేదారం, కేదారం తర్వాత బదరి. ఇది చారుధామ యాత్ర యొక్క క్రమం. ఇవన్నీ చూశాడు వాళ్లతోటి. బదరికా క్షేత్రానికి వెళ్ళాడు. అక్కడికి వెళ్ళాక వీడికి ఎందుకో అసితుడు మొదలైన వాళ్లతో కాకుండా ఈ ప్రాంతంలో ఎక్కడో ఒక చోట యక్షుడు కనిపిస్తాడేమో అనే ఆశ కలిగి వాళ్ళకి ఎవరికీ చెప్పకుండా అక్కడున్న హిమాలయ పర్వత గుహల్లో వెతకటం మొదలుపెట్టాడు. గంధమాదన పర్వతం అని ఒక పర్వతం ఉన్నది అక్కడ. అక్కడ ఇప్పుడు పెద్ద ఆంజనేయ స్వామి విగ్రహాన్ని కింద పెట్టారు. కింద సరిగ్గా గంగానదీ తీరంలో అక్కడ గంగా అలకనంద అని పిలువబడుతుంది. ఈ అలకనంద తీరంలో ఆంజనేయుడి విగ్రహం కనపడిందా, దానికి ఎదురుగుండా ఉన్న ఆ క్షేత్రం అంతా, ఆ కొండల శ్రేణి గంధమాదనం అని పిలువబడుతుంది. ఆ గంధమాదన పర్వతం మీద ఆంజనేయుడు ప్రతిదినము రాత్రిపూట రామభజన చేస్తాడు. నా అదృష్టం వల్ల నేను అక్కడ ఆంజనేయుడిని చూశాను, అందుకు చెబుతున్నాను. ఆ ప్రాంతం దగ్గర రాత్రిపూట సుమనోహరమైనటువంటి శబ్దాలు వినబడతాయి, మన మనస్సుని అపహరించేటటువంటి శబ్దాలు వినపడతాయి. అక్కడ దేవతలు తిరుగుతారు. సుమన శబ్దమునకు దేవతలు అని అర్థం. సుమనః అంటే దేవతలు, వాళ్ల మనస్సులను హరించే శబ్దాలు వినపడతాయి కనుక సుమనోహరము. సు అంటే మంచి, మనః అంటే మనస్సు, సుమనః అంటే మంచి మనస్సు. మంచి మనస్సు కలిగిన వాళ్ళ హృదయములు నాకట్టుకునే శబ్దములు వినపడతాయి కాబట్టి కూడా అది సుమనోహరమే. అటువంటి శబ్దాలు అక్కడ వినపడతాయి. ఇంకక్కడ సువాసనలు ఉంటాయండి, ముఖ్యంగా రాత్రిపూట. అదొక రకమైన వాసన. ఆ వాసన దేంతోటి పోల్చలేం. ఆ మంచి మంచి అరటి పువ్వులు, అరటి కాయలు, అరటి పళ్ళు, చంపక పుష్పాలు. చంపకం అంటే సంపంగి అనమాట. సంపంగి పువ్వులు, గంధాల మీద నుంచి వచ్చే వాసన, ఇలాంటి వాసనలన్నీ కలగాపులగమైన సువాసన వస్తుంది. ఆ వాసన పీల్చిన వాడు మత్తెక్కిపోతాడు, అలా తన్ను తాను మర్చిపోతాడు. అందుకే అక్కడ తపస్సు చేయటం తేలిక. భగవంతుడి అనుగ్రహం కలిగితే అక్కడ తపస్సు చేసేవాడికి తన ఇంద్రియాలు తనకి తెలియవు. ఎందుకంటే ఈ వాసనే వాడిని సమాధి స్థితిలోకి తీసుకుపోతుంది. అక్కడ ఆకలి కూడా పెద్దగా వేయదు, అటువంటి కొండలవి. అక్కడికి దత్తకుడు వచ్చాడు. ఆ కొండ ఎక్కడం చాలా కష్టం, ఎందుకని నిటారుగా ఉంటాయి, మెట్లు ఉండవు, భయంకరమైన రాళ్ళు, చల్లదనం. ఆ ప్రాంతంలో పైకి ఎక్కడానికి ఎవరు అంగీకరించరు. మనం రహస్యంగా ఎక్కితే మన ప్రాణాలు మనకు దక్కుతాయో లేదో తెలియదు. మొండి పెనుగుని గనక ఆ రోజుల్లో కాబట్టి ఎక్కాను, ఇప్పుడు ఎక్కాలంటే నాకు భయమే. కానీ ఆ కాలం వేరు. ఇదంతా 1975 ఆ కాలంలో అనమాట. చాలామంది తెలియక ఆ రోజుల్లో ఇంట్లోంచి పారిపోయాడు కుర్రాడు అనుకున్నారు. కానీ నేను అక్కడికి వెళ్ళి తపస్సు చేశాననే విషయం ఒక్క మా నాన్నగారికి మాత్రమే బాగా తెలుసు. అందుకే ఆయన ఎవరన్నా ఏదైనా అంటానంటే వాడిని ఏమనకండి, కారణజన్ముడు, వాడి సంగతి భవిష్యత్తులో తెలుస్తుందని మా అమ్మకి చెప్పేవారట. చిన్నప్పుడు ఇంట్లోంచి వెళ్ళిపోయాడు, కాసేపు చదువుకోలేదు, 1 ఏడాది పోయింది అనుకున్నారు తప్ప ఇవన్నీ ఎవరికి తెలుస్తాయి? దీని వెనకాతలో పెద్ద రహస్యం ఉంది. అవన్నీ చెబితే మళ్ళీ ఇంకో చరిత్ర అయిపోతుంది. ఆ చరిత్ర ఎందుకు, దత్తక చరిత్ర చెప్పుకుందాం ఇప్పుడు. కానీ అదిగో అక్కడ దత్తకుడు వెళ్ళాడు, మెల్లగా కొండ ఎక్కడం మొదలెట్టాడు. ఎందుకు, అతనికి ఆ ప్రాంతానికి వెడితే యక్షుడి యొక్క రహస్యం తెలుస్తుంది అనిపించింది. అలా పైకి ఎక్కడానికి 3 రోజులు పట్టింది అతనికి. రాళ్ళు పట్టుకుని ఎక్కుతూ ఉంటే కాళ్ళు జారేవి, రాళ్ల మీద మంచు పడుతూ ఉంటుంది కదా, మళ్ళీ జారిపోతాయి కాళ్ళు అనమాట. అక్కడికి తీసుకెళ్లాలని ఉంది కానండి. లాస్ట్ ఇయర్ పరమ దౌర్భాగ్యులు ఇద్దరు వచ్చారు మాతో యాత్రకి. బస్సు అంతా కంపు కంపు చేసేశారు. వచ్చిన దగ్గర నుంచి దిగేదాకా గొడవ, టిఫిన్లు గొడవ, అన్నిటికీ గొడవ. అందువల్లే ఈ గొడవలు పెట్టుకునే పాపాత్ములతో యాత్ర ఎందుకని నేను యాత్ర వద్దు మమ్మన్నాను. అయితే సంతోష్ వాళ్ళు అన్నారు, ఎవళ్ళో ఒకళ్ళిద్దరి కోసం ఇంతమంది భక్తులకి మీరు ద్రోహం ఎలా చేస్తారు గురువు గారు అన్నాడు ఏకంగా. అది చాలా షాక్ అయింది. మంచి మాట అన్నావు, నిజమే. ఎందుకంటే ఒకళ్ళిద్దరు వస్తారండి న్యూసెన్స్ వాళ్ళు. వాళ్ళు వచ్చిన దగ్గర నుంచి నాకేమో రూమ్ బాగాలేదు, నాకేమో ఇడ్లీ ఇవ్వలేదు, నాకేమో బజ్జీ చల్లబడింది, ఇవి కావాలి. కాదని అన్నాం, తిండి లేకుండా మనం బతకలేము, రూమ్ లేకుండా ఉండలేము. కానీ వచ్చిన దగ్గర నుంచి రోజు అదే గొడవా. టీ దొరకకపోతే నాకు ఒక్కడికే టీ ఇవ్వలేదు అన్నాం. దాంతో ఏమవుతుందనమాట, ఇదంతా ఇతరుల మీద పడి వాళ్ళకు కూడా విసుగొస్తూ ఉంటుంది. బస్సులో 40 మంది ఉంటే అందులో ఇద్దరు న్యూసెన్స్ గళ్ళు ఉంటే అప్పుడు ఈయన మొత్తం మిగతా వాళ్ళు ఏమైపోతారు, తపస్సు పోతుంది. నా అదృష్టం ఈసారి మామూలు భక్తులు కాదు, ఒక్కొక్కరిని చూస్తే నా మనసు చెమరించింది. మీ అందరికీ అనేక శుభములు కలుగుగా కానీ మంగళాశాసనం చేస్తున్నాను. పరమభక్తులు వచ్చారండి, అసలు ఎక్కడ అసహనం కనపడలేదు. ఒక్కోసారి నాకు అనిపిస్తున్నారంటే ఇంతసేపు క్యూలో నిలబడి 2 అక్షతలు ఎంచుకోవడానికి వస్తున్నారంటే వీళ్ళకి పునర్జన్మ ఎందుకు ఉంటుంది? ఏ ముందు దూరిపోయి రావచ్చుగా. పెద్ద పెద్దవాళ్ళు నిలబడలేని వాళ్ళు అలా వరుసలో వస్తున్నారు. క్రమశిక్షణతో వచ్చి అక్షతలు వేయించుకుని వెడుతూ ఉంటే నేను లోపల మీకే చూడలేదు అనుకోవద్దు, మనస్సుతో చూస్తున్నాను. వీరందరూ 10 కాలములు చల్లగా ఉందరుగాక, ఆరోగ్యంగా ఉందరుగాక, కుటుంబ వృద్ధి ధనధాన్య వృద్ధి అవుగాక అని మనస్సులో సంకల్పిస్తూ ఉంటాను. ఇలాంటి వాళ్ళు వస్తే చారుధామైనా వెళ్ళగలుగుతాం, ఎవరెస్ట్ పర్వతమైనా ఎక్కగలుగుతాం. కానీ ఏమో ఎవడొస్తాడో తెలియదు. అప్పటికే నేను చాలాసార్లు చెప్పాను, ఇది యాత్ర విలాస యాత్ర కాదు, పరమ పవిత్రమైన తీర్థయాత్ర. మీ తీర్థయాత్రలు వేరు, మా తీర్థయాత్ర వేరు అని ఎన్నోసార్లు చెప్పినా అప్పుడప్పుడు ఒక్కొక్కడు వస్తాడు. ఈసారి మీరు ఎప్పుడు బయలుదేరేటప్పుడు తీర్థయాత్రకి భక్తులు తప్ప అభక్తులు రాకుండా ఉండేటట్టు చెయ్యి స్వామి అని భగవంతుడికి దండం పెట్టండి. అందువల్ల నాకు మళ్ళీ ఈ గంధమాధనం తలుచుకుంటే మళ్ళీ వెళ్ళిపోవాలనిపించింది. మనస్సుతో అక్కడికి వెళ్ళిపోయాను. దత్తకుడు రాళ్ళు పట్టుకుని పైకెక్కాడు, చాలా కష్టపడి పైకెక్కాడు. అక్కడ చాలా కొండ గుహలు ఉంటాయి. మీరు చూశారు కదా, నాతో పాటు బదిరి వచ్చిన వాళ్ళు ఉన్నారు. లాస్ట్ ఇయర్ వచ్చిన వాళ్ళు ఉంటే వ్యాసగుహ చూశారు కదా, గణేష్ గుహ చూశారు కదా. ఇలాంటి గుహలు అక్కడే ఉన్నాయంటే పైకి ఎక్కే కొద్దీ ఎన్నున్నాయో ఆలోచించండి. చాలా చల్లని ప్రదేశంలో మానవ మాత్రుడు ఎక్కువ కాలం నివసించలేని ఆ కొండల్లో అటువంటి గుహలు చాలా ఉన్నాయి. కొన్ని గుహల్లో ఋషులు ఉండరు. ఎవరుంటారు? భల్లూకాలు, ఎలుగుబంట్లు ఉంటాయి. కాబట్టి గుహలోకి వెళ్లే ముందు కొంచెం జాగ్రత్తగా వెళ్ళాలి. ఎలుగుబంటి పట్టిందా ఇక వదలదు. అందుకని ఎలుగుబంటి దగ్గరికి వెళ్ళేటప్పుడు మాత్రం కొంచెం గురువుగారిని తలుచుకోండి. ఈ దత్తకుడు అలా వెళ్ళగా వెళ్ళగా ఒక కొండ గుహ కనపడింది. అక్కడ ఒక అద్భుతమైన స్ఫటికలింగం ఉన్నది. ఆ స్ఫటికలింగం మీద ఎర్రని కెంపులు, తెల్లని ముత్యాలు, మరకత మాణిక్యాలు పెట్టి ఎవరో అర్చన చేశారు. ఈయన సాష్టాంగదండ ప్రణామం చేశాడు. శివుడు కనపడగానే పొంగిపోయాడు. అమ్మయ్యా, నేను అనుకున్న స్థలానికి వచ్చినట్టున్నాను. ఈ గంధమాధన పర్వతం మీద అత్యంత పవిత్రమైన శివలింగం కనపడింది అనిపించి వెంటనే నమస్కరించాడు. వందే శంభుమాపతిం సురగురుం వందే జగత్కారణం వందే పన్నగభూషణం మృగధరం వందే పశూనాం పతిం వందే సూర్యశశాంకవన్నినయనం వందే ముకుంద ప్రియం వందే భక్తజనాశ్రయం చ వరదం వందే శివం శంకరం. గంగాతరంగరమణీయ జటాకలాపం గౌరీ నిరంతర విభూషిత వామభాగం నారాయణ ప్రియమనంగమదాపహారం వారాణసీపురపతిం భజ విశ్వనాథం భజ విశ్వనాథం. మందాకినీ సలిల చందన చర్చితాయ నందీశ్వర ప్రమథనాథ మహేశ్వరాయ మందార ముఖ్య బహు పుష్పసు పూజితాయ తస్మై మకారాయ నమశివాయ. మన పెద్దల స్తోత్రాలు అంత ఆహ్లాదకరమైనవి. శివుణ్ణి గురించి నమస్కరిస్తున్నాను. ఆయన ఉమావల్లభుడు. ఈ కొండ మీదే ఒకనొకప్పుడు ఈ హిమాలయ పర్వతాల్లో పార్వతీదేవి తపస్సు చేసింది. శివుడే నాకు భర్త కావాలనుకున్నది. అప్పుడు వాళ్ళమ్మ, ఓ అమ్మాయి తపస్సు వద్దు అంది. సంస్కృతంలో ఉ అంటే ఓ అమ్మాయి ఓ బిడ్డ, మా వద్దు, ఉమా అంటే ఓ అమ్మాయి తపస్సు వద్దు అంది. అది ఆవిడ పేరు అయిపోయింది, ఉమా అయిపోయింది. కొన్ని కొన్ని పేర్లు అలా ఉంటాయి. ఇంతకు ఉమా అంటే ఓ అమ్మాయి తపస్సు వద్దు అని అర్థం. ఇప్పుడు మీ పిల్లలకు ఉమాని పేరు పెడితే ఆ కంగారేం పడక్కర్లేదు, పార్వతీదేవికి రూఢైపోయింది కనుక అమ్మవారు అనే అర్థం వస్తుంది. అందుకని అప్పటి నుంచి ఉమా అన్నారు. అయినప్పటికీ నువ్వు ఎన్ని చెప్పినా శివుడే తప్ప నాకు మరెవరూ భర్త కాదు, అతడు లేకపోతే నేను ఉండలేనని తల్లిని కాదని గురువైన నారదుణ్ణి పట్టుకుని నారదుని ద్వారా పంచాక్షరి మంత్రోపదేశం పొంది పార్వతీదేవి కఠోర తపస్సు చేసింది. శివుడి కోసం తన సిగ్గుని స్త్రీలకుండే సహజమైన బిడియం కూడా విడిచిపెట్టింది. అందుకే అలసాని పెద్దన పొచ్చడీక తనంబు పోబెట్టి గిరికన్య పతికొల్వ ఆయాసపడిన చోటు అంటాడు. సిగ్గు విడిచిపెట్టి శివుడు నా భర్త కావాలని కఠోర దీక్ష తో ఆహారం విడిచిపెట్టి పార్వతి తపస్సు చేసిన చోటిది అంటాడు. అందువల్ల అప్పటి నుంచి శివుడికి ఉమాపతి అని పేరు వచ్చింది. తపస్సు చేసి తనని భర్తగా పొందిన ఆవిడంటే ఆయనకి ఇష్టం కనుక నేను ఉమాపతిని, అమ్మ మాట కూడా కాదని నన్ను వరించిన మా ఆవిడ కంటే గొప్ప భార్య ఎక్కడ దొరుకుతారు అన్నట్టు ఆయన. ఆయన స్వరగురుడు, గురు శబ్దమునకు మంత్రోపదేశం చేసి పాఠం చెప్పినవాడని ఒక అర్థం, తండ్రి అని కూడా అర్థం. సకల దేవతలకి తండ్రి ఆయనే, గురువు ఆయనే. జగత్తులకు మూలకారకుడు, సూర్యుడు కుడి కన్ను, చంద్రుడు ఎడమ కన్ను, అగ్ని మూడవ కన్ను. అందువల్ల త్రినేత్రుడు, త్రినయనుడు ఆయన. విష్ణువునకు అత్యంత ప్రీతిపాత్రుడు గనక ముకుంద ప్రియుడు, భక్తులకు ఆయనే దిక్కు. ఆయన శివం అని పిలువబడ్డాడు. శివుడు అంటే మంగళకారకుడు, శుభమునిచ్చువాడు. శం అంటే సుఖం, శం కరోతి ఇతి శంకరః, తన భక్తులకు ఆనందమును చేకూర్చువాడు గనక శివుడికి శంకరుడు అని పేరు వచ్చింది. అలాంటి శివుని గురించి నమస్కరిస్తున్నాను. నిరంతరం మందాకిని జలములతో స్నానవాడే శివుని కొరకు నమస్కరిస్తున్నాను. మన్మధుడి గర్వం సర్వం ఖర్వం చేసి భస్మం చేసిన శివుని కొరకు నమస్కారం చేస్తున్నాను. నారాయణ ప్రియుని గురించి నమస్కరిస్తున్నాను అని ఈ విధంగా భక్తితో ఆ శివుడికి నమస్కరించాడు. ఈ గుహ పక్కనే ఇంకో గుహ ఉంది. ఆ గుహలో నుంచి ఎవరో ఆడ మగ మాట్లాడుకుంటున్న మాటలు వినబడ్డాయి. వెంటనే ఆ గుహకేసి తొంగి చూశాడు. ఆ కొండ గుహలో ఒక యక్షుడు తన భార్యతో ముచ్చటించుకుంటున్నాడు. భార్యామణి, నేనెంతో పెద్ద పొరపాటు చేశాను, కుబేరుడు తామర పువ్వులు తెమ్మన్నాడు, ఆ తామర పువ్వులు ఈ భూలోకంలో ఉన్న తామర పువ్వులు కావు, గంధమాదన పర్వతం మీద సౌగంధిక సరస్సు అని ఉంటుంది, ఒక అద్భుతమైన సరస్సు, ఆ సరస్సులో ఉన్న పుష్పాలని సౌగంధిక పుష్పాలు అంటారు, 1000 రేకుల తామర పువ్వులు, అవి చాలా సువాసనతో ఉంటాయి, ఘుమ ఘుమ ఘుమలాడిపోతాయి, అలాంటి తామర పువ్వులు 1000 తెమ్మన్నాడు శివ పూజ కోసం యక్షరాజు కుబేరుడు. అప్పుడు నేను పువ్వులు తెచ్చి ఆయనకి ఇవ్వకుండా, శివ పూజకి ఇవ్వకుండా ఒక పువ్వు నీ కొప్పులో పెట్టాను. దాంతో కుబేరుడు కోపగించి సంవత్సర కాలం నీ భార్యకి దూరమై విరహవేదన అనుభవించని శపించాడు. నేను అప్పటి నుంచి ఈ గంధమాదన పర్వతం మీద పడిపోయి ఈ గుహలో తలదాచుకున్నాను. ఈ సంవత్సరం ఎంత బాధపడిపోయానో, నువ్వు లేక నిద్ర పట్టలేదు, ఆకలి లేదు, రోజు ఏడ్చేవాణ్ణి. మేఘాలు కనపడితే, ఓ మేఘాలారా, మీరు గనక కుబేరుడి నగరానికి వెడితే అక్కడ హౌస్ నెంబర్ 12 అని ఉంటుంది, ఆ 12లో మా ఆవిడ ఉంటుంది, ఆవిడ దగ్గరికి వెళ్ళి పలకరించండి, మీ ఆయన అక్కడ ఏడుస్తున్నాడని చెప్పండి అని మేఘ సందేశం పంపాడు. అదే కాళిదాసు గారు మేఘ సందేశం రాశాడు. ఇది నిజానికి ఈ మేఘ సందేశం కాళిదాసు కేవలం కల్పించిరాయిలా ఉన్న కథని అద్భుతంగా రాశాడు ఆయన. అది కాళిదాసు కవిత్వ శక్తి. ఆయన అమ్మవారి భక్తుడు, ఆయన తలుచుకుంటే ఏదైనా రాయగలడు. ఆయన ఆ అంటే ఆ, ఊ అంటే ఊ అండి, అంత గొప్పవాడు ఆయన. వాక్శుద్ధి అలా వచ్చింది ఆయనకి అమ్మ అనుగ్రహం వల్ల. అనగానే ఈ పక్కన వింటున్న దత్తకుడికి మతిపోయింది. ఏం విచిత్రం ఇది, ఎవరో పౌరాణికుడు కాళిదాసు మేఘ సందేశం గురించి చెప్పాడా. అది విన్న తర్వాత నాకు కూడా ఆ యక్షుడిని చూడాలనిపించింది. అనిపించి బయలుదేరాను. దారిలో వ్యాస శిష్యుడు దొరకడం ఏమిటి, కష్టపడి ఇంత దూరం రావడం ఏమిటి, తీరా వచ్చిన తర్వాత ఏ యక్షుడి కోసం వెతుకుతున్నానో, ఆయన ఇక్కడే ఉన్నాడే అని పులకించిపోయాడు. ఎందుకని, ఈ కథ, ఈ యక్షుడి కథ, ఇందాకనే చెప్పినటువంటి ఈ దత్తకుడి కథ ఈ వైవస్వత మనువు కాలంది కాదు, ఉత్తమ మనువు అని ఉన్నాడన్నారు కదా, మూడవ మనువు కాలం నాటిది. మళ్ళీ యుగాలు గడిచిపోయి ఇలాంటివెన్నో జరిగి 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 ఆ కథని ఇప్పుడు మళ్ళీ వ్యాసుడు పాత కథ అందించాడు మనకి. అందువల్లే మీకు అప్పటి కాళిదాసు వీళ్ళంతా భవిష్య పురాణంలో ఎలా వచ్చారంటే, ఈ పాత్రలు ప్రతి కల్పంలో సాగుతాయి, ప్రతి మన్వంతరంలో సాగుతాయి. అందులో మళ్ళీ ఈ కథలు యథాతథంగా సాగడం వల్లే కొన్ని చోట్ల పాఠభేదాలు ఉంటాయి, కనుక ఆ కాలాల గురించి మనం చర్చ చేయక్కర్లా. వెంటనే ఆనందం తట్టుకోలేక, మహానుభావ యక్ష, నీ దర్శనం అయ్యింది నాకు, నువ్వు శాప విముక్తి పొంది భార్యతో ఇక్కడున్నావా, బహుశా ఈ పక్కనున్న శివలింగం నువ్వు పూజించింది అయి ఉంటుంది అని వెనక ముందు చూసుకోకుండా ఆ భార్యాభర్తలు మాట్లాడుకుంటూ ఉంటే అక్కడికి వెళ్ళిపోయాడు. భర్త గారు ఒళ్ళో కూర్చునింది ఆవిడ. భార్య అప్పుడప్పుడు ఏకాంతంగా భర్త ఒళ్ళో కూర్చోకపోతే బాగుండదట, నేననలేదు, వ్యాసుడు అన్నాడు. ఆ టైంలో ఈయన వెళ్ళి ఈ పిచ్చాడు గబుక్కుని ఎలా అనగానే ఆయనకి మండిపోయింది. దౌర్భాగ్యుడ, భార్యాభర్తలు ఏకాంతంగా మాట్లాడుకుంటూ ఉంటే లోపలికి వెళ్ళకూడదని తెలియదా, పైగా మా ఆవిడ ఒళ్ళో కూర్చుని చాలా కాలం తర్వాత శాప విముక్తి అయిన తర్వాత ఆనందంతో ఏదో మాట్లాడుతూ ఉంటే అప్పుడు వస్తావా, కాబట్టి ఈ క్షణమే నువ్వు స్త్రీ వైపు అని చెప్పించేశాడు. కర్మ కాకపోతే ఇదేమిటిది, యక్షుణ్ణి చూడటానికి వచ్చాడు ఈయన, ఈయన కాస్త స్త్రీ అయిపోయాడు. వెంటనే ఏడుస్తూ కాళ్ళ మీద పడి, ఏమండి మీ గురించి ఎవరో ఒక హరిదాసు గారు పౌరాణికుడు చెబితే విని భక్తి పెంచుకుని కష్టపడి తీర్థయాత్రలు చేసి వచ్చాను, వ్యాస శిష్యుడు అసితుడితో ఇక్కడ దాకా వచ్చాను, మీకోసం ఆ గురువుగారిని కూడా వదిలేసి ఒంటరిగా పైకి వచ్చాను, తీరా పైకి వస్తే నాకు ఈ శాపం ఇస్తారా, చివరికి ఇందుకా నేను ఇక్కడికి వచ్చింది అని ఏడ్చాడు ఆయన. అంటే పుట్టుకతో ఆడవాళ్ళు అయితే అదొక అందం, పుట్టుకతో మగవాళ్ళు అయితే ఒక అందం, మధ్యలో ఆడగా ఉన్నవాళ్ళు మగవాళ్ళైనా మగవాళ్ళు ఆడవాళ్ళైనా కొన్ని ప్రాబ్లమ్స్ వస్తాయి, పాస్పోర్టుల్లో ఇబ్బందులు వస్తాయి, మేల్లు ఫిమేలు మార్చుకోవడం కష్టం, దిక్కుమాల ఇంటి పేరులతోటే చచ్చిపోతున్నాం, పాస్పోర్ట్లో పుట్టింటి వారి ఇంటి పేరు ఉంటుంది, తీరా ఆధార్ కార్డులో పొరపాటు అధిపతి రంగవేణని ఉంటుంది, ఈ రెండింటికి వేరీజ్ అవ్వదు, ఎన్ని గొడవలు, అమ్మ బాబోయ్ ఇంటి పేర్లతోటి సగమయాతన, అటువంటిది ఏకంగా జెండర్ మారిపోయింది ఇక్కడ. అందుకని వీడు ఏడ్చాడు కాళ్ళు పట్టుకుని. ఆయన తొందరపడ్డాను ఆయన, మా రాజుగారు ఆనాడు చేసిన పొరపాటు నేను చేశాను, ఆయన తొందరపడి అని చెప్పించాడు. ఆయన తొందరపడ్డాడంటే అర్థం ఉంది, నేను శివ పూజ కోసం తెచ్చిన పువ్వులు మావిడ కొప్పులో పెట్టడం పాపమే కనుక ఆయన చెప్పించాడు, నువ్వు నా భక్తుడివి నా కోసం వచ్చి శాపాన్ని పొందావా అని జారిపడి, ఓ పని చేద్దాం, నువ్వు ఒక సంవత్సర కాలం స్త్రీ రూపంలో ఉంటావు, ఈ స్త్రీ రూపంలో ఉన్నప్పుడు పరమశివ భక్తుడిని ఎవరినైనా నువ్వు పెళ్లి చేసుకుంటే నీకు తక్షణం శాప విముక్తి అన్నట్ట. ఇది ఇంకా విచిత్రంగా ఉంది, పెళ్ళైన వెంటనే శాప విముక్తి అయితే అవతల వాడు ఏడవడం అంటే అవన్నీ శివుడు చూసుకుంటాడు, వెళ్ళిరా, ఇప్పుడు ఇంతకీ నీ కష్టానికి మూల కారణం ఏమిటో తెలుసా, నువ్వే అన్నాడు ఆయన. నేనెలా అవుతానన్నాడు ఆయన, వ్యాసుడి శిష్యుడు అసితునితో వచ్చావు, ఇక్కడ దాకా వచ్చాక ఇక్కడెక్కడైనా యక్షుడున్నాడా అని ఆయన అడిగావా, గురువుగారు అనుమతి తీసుకోకుండా టింగురంగాన్ని పరిగెత్తుకు వచ్చావు, కాబట్టి గురువుగారు అనుమతి లేకుండా కుంభకోణానికి వెళ్ళామంటే అభిషేకానికి వెళ్ళామంటే ఈ కష్టాలు వస్తాయి అని నేననలేదు వ్యాసుడు అన్నాడు. అనుమతి తీసుకోవాలి, అందుకే ఏమంటే ఈ పూట నేను ఉపన్యాసానికి రాలేకపోతున్నాను, ఏదో అభిషేకానికి పెడుతున్నాను లేదా పలానా చోటకు పెడుతున్నాను చెబితే గురువుగారు వెళ్ళిరా అంటే పర్వాలేదు, లేకపోతే అది గురుద్రోహం అవుతుందిట, ఈ కార్యక్రమాలకు విఘాతం అవుతుందిట, అప్పుడు ఏ మెట్ల మీదో కాలు దారి పడతాంట, కాలు పెడుగుతుందిట, మూడు రోజులు ఇంట్లో పడుకోవాల్సి వస్తుందిట, అవునా కదా, కాబట్టి ఏం చేయాలి, ఒక్కసారి ఒక అనుమతి తీసుకుంటే తప్పి ఉంది, అందులో కంపులు ఇదేముంది, శాస్త్ర ప్రకారంగా మనం ఒక యాత్రకు వచ్చాం కనుక ఆ కలశస్థాపన అయ్యేదాకా ఆ కార్యక్రమం అయ్యేదాకా ఆ క్రమశిక్షణ ఉండవలసిందే, సరే అయ్యింది ఏదో అయ్యింది, నిన్ను ఈశ్వరుడు అనుగ్రహించుగాక అన్నాడు. ఇక ఆయన పాపం క్షణంలో తను తాను మర్చిపోయాడు, శాపం వచ్చిన తర్వాత ఈయన నేను దత్తకుండా అనే విషయం మర్చిపోయాడు. శాపంలో ఉన్న గొప్పతనం అదే, ఒకసారి శాపం పొందాక వన్స్ అపాన్ ఏ టైం నేను పురుషుణ్ణి అనే విషయం మర్చిపోతారు, దాంతో తన తాను మర్చిపోయి అసలు నేను ఎవరిని కాహం అంటే నేను ఎవరిని అనుకుంటూ ఆ మెట్లు దిగి కిందకు వచ్చాడు, ఆ కొండరాళ్ళు దిగి కిందకు వచ్చిన తర్వాత అసితుడి శిష్యులు కనపడ్డారు, దత్తకుడని ఒక ఆయన ఉండాలి, ఆయన ఏమన్నా కనపడ్డాడా అమ్మాయి అని అడిగారు. ఈ ఏడాది తిరగడంలో ఈ 8 ఏళ్ళవాడు కాస్త 9 ఏళ్ళవాడు అయ్యాడు, అందుకని ఏం తెలియదండి అంది ఆవిడ. ఏంటి నేను దత్తకుండా విషయం మర్చిపోయి, ఎవడా దత్తకుండా నాకేం తెలుసు, నేను ఎందుకు వచ్చానో తెలియట్లేదు, నా అడ్రస్ తెలియట్లేదు అనగానే పాపవాడు జాలిపడి, అయితే ఎందుకు వచ్చింది, ఆ గుడి దగ్గర కూర్చో, గుడి దగ్గర కూర్చుంటే బదరీ దగ్గర నారాయణుడు నరనారాయణులు కొలువై ఉంటారు, ఆ నరనారాయణులు ఉన్న చోటకి వెడితే ఎవడో ఒకడు మీ కుటుంబం దగ్గరికి చేరుస్తారు అన్నారట, ఏది ఈయంతో కూడా తిరిగిన వాళ్ళు. మనకి సినిమాల్లో అయితే మగవాడు మారువేషం వేసుకుంటే మనకు తెలిసిపోతుంది, మనకి తెలుస్తుంది విలన్కి తెలియదు, అది చూసారా విలన్కి పాపం మనకి తెలిసిపోతుంది ఆయన NTR ఏమన్నారని తెలుస్తుంది. పాపం విలన్ తెలివి తక్కువ వాడు, అందుకని వాడికి తెలియదు. కానీ ఇక్కడ అలా కాదు, శాపవశాత్తు పూర్తిగా స్త్రీ అయిపోవటం వల్ల ఇతడు ఎవరికి తెలియకుండా అయిపోయాడు, ఇతను గుర్తించలేకపోయారు. పాపం ఈ పిల్ల గుడి దగ్గరికి వెళ్ళింది. ఆ గుడి దగ్గర వాళ్ళు అన్నారు, అమ్మాయి ఇక్కడ మీ వాళ్ళు ఎవరూ లేరు అనగా, నా తల్లిదండ్రులు ఎవరో తెలియట్లేదండి, మా అడ్రస్ తెలియట్లేదండి అనగా, పాపం ఒక స్వామి చూశాడు, ఇది పిచ్చి పిల్లలా ఉంది, పైగా 9 ఏళ్ల పిల్ల, చాలా అందంగా ఉంది, ఇలాంటి పిల్లలకి ఏ దొంగల వల్ల అయినా ప్రమాదం ఉంటుందనుకుని, అమ్మాయి నేను ఇక్కడ నుంచి బయలుదేరి కాంచీపురం వెడుతున్నాను, మేము దక్షిణాది నుంచి వచ్చాం, నాతో కాంచీ పట్టుకుపోతాను, వస్తావా అంటే అలాగే తండ్రి మీతో వస్తానంది. ఆ అమ్మాయిని వెంట పెట్టుకుని 9 రోజులు కాలినడకన ప్రయాణం ఏకధాటిన చేసి 9 రోజుల్లో ఆయన యోగశక్తి కలిగిన సన్యాసం అవటం వల్ల చాలా వేగంగా ఎక్కడి బదరి ఎక్కడి కాంచి ఆలోచించండి, 9 రోజుల్లో మానవ మత్తుడు రాగలడా ఆయన తీసుకొచ్చాడు. కారణం ఆయన దగ్గర కొన్ని దివ్యశక్తులు ఉన్నాయి. కొన్ని చోట్ల నదులు వస్తే చెయ్యి పుచ్చుకుని లంఘించి అవతలకు వెళ్ళిపోయేవాట, ఆకాశ మార్గంలో వెళ్ళిపోయేవాట. కొన్ని చోట్ల నేల మీద నడిచేవాడు. మళ్ళీ మనకు అనుమానం రావచ్చు, పూర్తిగా ఆకాశ మార్గంలో వెళ్ళొచ్చు కదా, మధ్య మధ్యలో ఆకాశ మార్గంలో వెడుతూ కొన్నిసార్లు నడుస్తాడు ఏమిటి అంటే, కాలినడకన తీర్థయాత్రలు చేయాలి, అలవిగాని చోట కొండలు నదులు వచ్చిన చోట మాత్రమే నా ఆకాశగమన విద్య ప్రదర్శించాలని ఒక నియమం పెట్టుకున్నాడు ఆయన. అందువల్ల కొన్ని చోట్ల ఆకాశంలో, కొన్ని చోట్ల నేల మీద నడిచి ఈ కాంచీపురం వచ్చాడు. ఈ కాంచీపురంలో చాతుర్మాస్య దీక్ష చెయ్యాలని సంకల్పించాడు ఆయన, అందుకని ఇక్కడికి వచ్చాట. బదరీ విడిచిపెట్టి చాతుర్మాస్య కాలం వచ్చేదాకా ఇక్కడ ఉండిపోయాడు ఆయన. కార్తీక మాసంలో వచ్చిన వాడు మళ్ళీ కార్తీకం దాకా ఇక్కడ ఉండదాం అనుకున్నాడు. అప్పటికేమవుతుంది, కార్తీక మాసంలో వచ్చిన శాపం మళ్ళీ కార్తీకానికి ఈ అమ్మాయికి పూర్తవుతుంది. ఈ ఏడాది కాంచీలో ఉండే యోగం వచ్చింది దత్తకుడికి. ఈ కాంచీపురంలో ఆయన ఒక ఇంటిని ఆ ఇంటి యజమాని అడిగి తీసుకున్నాడు. పూర్వకాలంలో ఇక్కడ ఇంటి యజమానులు ఎవరైనా మాబోటి పండితులు వస్తే మేము ఇక్కడ కొంతకాలం ఉంటాం, దీక్షగా ఉంటాం, జపం చేసుకుంటాం అంటే ఇల్లు ఇచ్చేసేవారు. అద్దెక్ కాదు, రెంటు, పెంటు, టెంటు కాదు, మీరున్నంతకాలం ఇల్లు మీదే అనేవారు. వెళ్ళిపోయేటప్పుడు ఇల్లు ఎలాగో పట్టుకెళ్ళాం కదా, ఇక్కడ కంచిలో ఎవడన్నా నాకు ఇల్లు ఇస్తే పట్టుకెళ్ళగలనా, పట్టుకెళ్ళాం కదా. అందువల్ల ఆ కాలంలో అలాగే కొంతకాలం ఉండి వెళ్ళిపోయేవారు. ఈయన అక్కడ ఒక ఇల్లు తీసుకుని ఆ ఇంట్లో ఒక భూలింగాన్ని స్థాపితం చేశాడు. మట్టితో తయారు చేయబడినటువంటి లింగం గనక దాన్ని మృణ్మయ లింగము అంటారు, భౌమలింగము అని పిలుస్తారు. ఈ లింగం చాలా ప్రభావమైనది, భయంకరమైన గురుశాపాలు లేక దృష్టిదోషాలు తొలగించుకోవడానికి పూర్వకాలంలో పార్థివలింగ పూజ చేసేవారు. పృథివీ అనగా భూమి, పృథివ్యా ఇదం పార్థివం అంటే భూమిలో ఉన్న మట్టితో చేయబడిన లింగం అవడం వల్ల పార్థివము అన్నారు. పార్థివము అంటే భూమికి సంబంధించినది అనర్థం. అందుకే మన శరీరాన్ని పార్థివ దేహం అంటే మట్టి శరీరం అని చెప్పడం అన్నమాట. మట్టిలో పుట్టావు, మట్టిలో కలిసిపోతున్నారు అని చెప్పడం కోసం పార్థివ శరీరము అన్నారు. అలాంటి ఒక మట్టి లింగాన్ని తయారు చేశాడు ఆయన. ఆ లింగానికి మణులు అద్దాడు. రోజు ప్రొద్దుటే లేచి స్నానానంతరం బిల్వ పత్రాలతో పూజించేవాడు. బిల్వాలు రకరకాల బిల్వాలు ఉన్నాయి, మహాబిల్వము, ఏకబిల్వము, త్రిదళ బిల్వము, ఇలాంటి బిల్వాలు ఉన్నాయి. ఏకబిల్వం అంటే ఒక్క బిల్వం అని కాస్తుమా, 3 రేకులు కలిసిపోయిన బిల్వాన్ని ఏకబిల్వం అంటారు. మీకు ఎవరికైనా బిల్వం చూడాలనుకుంటే మా పీఠానికి రావటమే, అక్కడ ఏకబిల్వం, మహాబిల్వం, త్రిదళ బిల్వం అన్నీ ఉన్నాయి. అసలు బిల్వ వనం అద్భుతంగా ఉంది. చెన్నైలో మా శిష్యుడు శివప్రసాద్ గారు ఉన్నారు, ఆయన చాలా గొప్ప భక్తుడు. శివప్రసాద్ గారు అలాంటి వాళ్ళు చాలా అరుదుగా ఉంటారు. తల్లి అంటే ఆయనకి చాలా భక్తి. మన ప్రణవపీఠంలో 7.5 అడుగుల శివలింగం లేదు, ఆ బాణలింగాన్ని ఆయనే మన పీఠానికి ఇచ్చారు. ఇంకా గురుసేవ అంటే అంతా ఇంత కదా ఆయనకి. మొన్న కూడా నేను వచ్చిన ఇన్నోవా అయిందే, ఆ కారు అయిందే, ఇప్పుడు నేను వెళ్ళబోయే కారు అయిందే. ఆయనకి శివుడు అంటే ప్రాణం. 3 చోట్ల అంబాయాగం నా చేత చేయించారు ఆయన. ఆయన మా పీఠానికి మహాబిల్వం, ఏకబిల్వ వృక్షాలు పంపారు. ఆ బిల్వ వృక్షాలు ఇప్పుడు చాలా అద్భుతంగా పెరిగిపోయి ఉన్నాయి. బిల్వ వనం వేసాం అక్కడ మేము. ప్రణవపీఠం చాలా విశాలమైన స్థలం కదా, ఆ చెట్లు ఇప్పుడు పెరిగిపోయి ఉన్నాయి. అసలు బిల్వం ఉన్న చోట లక్ష్మీదేవి ఉంటుంది, అందుకే పూర్వకాలంలో ఇళ్లలో బిల్వ వృక్షాలు వేసుకునేవారు. ఇప్పుడు కలియుగం కనుక తెలివితేటలు పెరిగిపోయి ఇంట్లో 6-7 చెట్లు ఉండకూడదుట, శివలింగం ఉండకూడదుట, రాముడు ఉండకూడదుట, మరి ఏముండాలట, శవాలు ఉండాలట. దేవ పాపిని శవం కదా చెక్క ముక్క, అవి ఇంట్లో పెట్టుకు ఏడుస్తున్నారు చివరికి. అలా తయారు చేశారు మన వాళ్ళు కొందరు పాపాత్ములు. అవి ఎప్పుడు ఉండకూడదు, ఇంట్లో బిల్వం ఉండచ్చు. బిల్వం ఉంటే లక్ష్మి ఉంటుంది. లక్ష్మీదేవి ఎక్కడెక్కడ ఉంటుంది? బిల్వం ఉన్న చోట గ్యారంటీగా ఉంటుంది. ఫస్ట్ మీరు రోజు లక్ష్మీదేవి అష్టోత్తర శతనామాలు చదువుతున్నారు కదా, భాస్కరి బిల్వ నిలయ. బిల్వ నిలయ అంటే బిల్వము నివాసముగా కలిగినది. మారేడాకుతో పూజిస్తే లక్ష్మి ఉంటుంది. మారేడు చెట్టు మీ ఇంట్లో ఉంటే లక్ష్మీదేవి వద్దన్న వెతుక్కుని మీ ఇంటికి వస్తుంది. నేను దరిద్రుణ్ణి అని బాధపడే బదులుగా బిల్వ వృక్షం పెంచండి. ఏది స్థలం ఉంటే అపార్ట్మెంట్లు కంపార్ట్మెంట్లు వాటిలో ఇంకా బిల్వం ఏమి పెంచుతాం? మనం బతకడానికే లేదు అందులో. ఇక్కడ వంట పక్కనే పెంట, చక్కనే వంటింటి పక్కన అటాచ్డు. అందువల్ల వంట పెంట పక్కన ఉంటే ఇంకా మనకి బిల్వం పెంచేందుకు అవకాశం ఎక్కడ ఉంది. అందువల్ల ఈ కలియుగంలో తంట వచ్చి పడింది. కానీ పూర్వకాలంలో చక్క విశాలంగా స్థలాలు ఉండేవి, పీఠం కాబట్టి అక్కడ పెంచగలుగుతున్నాం. శంకరాచార్యులు వారు కనకధార స్తోత్రంలో బిల్వాటవీ మధ్య లసత్సరోజే సహస్రపత్రే సుఖ సన్నివిష్టాం అష్టాపదాంభోరుహ పాణి పద్మాం సువర్ణవర్ణాం ప్రణమామి లక్ష్మీం అని లక్ష్మిని స్తోత్రం చేశాడు. బిల్వాటవీ మధ్య మారేడు తోట మధ్యలో, మారేడు చెట్లు ఉన్నాయి ఆ తోట మధ్యలో లసత్తు ప్రకాశిస్తున్న సరోజ మధ్యే తామర పువ్వు మధ్యలో సుఖ సన్నివిష్టం సుఖంగా కూర్చుని ఉన్న అమ్మవారిని లక్ష్మీదేవిని గురించి ధ్యానం చేస్తున్నాను. కాబట్టి మారేడు ఉంటే లక్ష్మి ఉంటుంది, మారేడు ఉంటే విష్ణు ఉంటాడు, మారేడు ఉంటే శివుడు ఉంటాడు. ఈ మారేడు ఉన్న చోట అన్నీ ఉంటాయి. సత్యనారాయణ వ్రతకల్పంలో ఐదవ కథ ఉంది కదా, ఐదవ కథ మారేడు తోటలో జరిగింది. తుంగధ్వజుడనే రాజుగారు అడవికి వేటకెళ్ళాడు. అక్కడ కొంతమంది గోపాలకులు మారేడు చెట్ల మధ్యలో కూర్చుని వ్రతం చేస్తున్నారు. ఎందుకు చేశారు వాళ్ళు ఆ రోజుల్లో? మారేడు చెట్ల మధ్యలో కూర్చుంటే విష్ణు అనుగ్రహిస్తాడు, లక్ష్మీ కటాక్షం వస్తుంది. కథలు వినడం కాదు, ఆ కథను గుర్తుపెట్టుకోవాలి. అక్కడ సుస్పష్టంగా బిల్వమూలి అన్నారా లేదా? మారేడు చెట్ల కింద కూర్చుంది వాళ్ళు చేశారు. అది మనం రోజు చదువుకుంటూనే ఉన్నాం. అందులో ఒక్క శ్లోకం గుర్తుండదు, మళ్ళీ అందులో చూస్తూనే ఉంటాం. కింద చూస్తే గానీ అందులో కథ గుర్తుకురాదు. ఇంకేం జీవితాలండి ఇవి. దాన్ని కంఠస్థం చేయాలి, జీర్ణం చేసుకోవాలి. అప్పుడు మనకి ఏ కథ ఏ చెట్టు దగ్గర జరిగింది, ఏ ప్రాంతంలో జరిగిందో తెలుస్తుంది. లేకపోతే కొంతకాలానికి జ్ఞాపక శక్తి లేక ఏదో వాడు చెబుతూ ఉంటాడు, వీడైపోతుంది. సత్యనారాయణ వ్రత కథలు అలా వినకూడదు, స్పష్టంగా హాయిగా వినాలి. నేను చెప్పిన సత్యనారాయణ వ్రతస్వామి కథలు ఉంటాయి, ఆ కథలు యూట్యూబ్లో ఉన్నాయి. ఈసారి వాటిని వింటూ వ్రతం చేసుకోండి, హాయిగా ఉంటుంది ప్రాణానికి. సరే, ఇదంతా పక్కన పెడితే మారేడు పత్రాలతో ఈ పార్థివలింగాన్ని ఈ సన్యాసి పూజించేవాడు. ఈ దత్తకుడు దత్తక పేరుతో పక్కనే కూర్చుని రోజు ఆయనకి ఆకులు ఇచ్చేది, ఆచమన పాత్ర ఇచ్చేది, ఓ పెద్ద పీట ఆయన కోసం వేసేది, పువ్వులు పట్టుకొచ్చేది. నందివర్ధనములు కొండగోగు పువ్వులు, ఈ రెండు పువ్వులు శాప విముక్తికి తొందరగా ఉపయోగపడతాయి. ఏమేంటి? నందివర్ధనం, కొండగోగు పువ్వులు. కొండగోగు పువ్వులు అంటే కర్ణికారం, సంస్కృతంలో కర్ణికార, తెలుగులో కొండగోగు. గోగు పువ్వులు ఉంటాయి తెలుసుగా, గోంగూర విన్నారా? గోంగూర పచ్చడి తింటున్నామే, ఈ గోంగూర పువ్వులు పోస్తాయి, ఆ పువ్వులు కాయలవుతాయి. ఆ కాయలు ఎర్రగానో తెల్లగానో ఉన్నప్పుడు వాటిని పచ్చడి చేసుకుంటే ఎంత బాగుంటాయి. ఎర్ర గోంగూర ఉంటుంది, వాటి కాయల పచ్చడి కూడా బాగుంటుందండి. గింజలు తీసేసి వాటితో ఆ పువ్వుతో పూజ పచ్చడి చేసుకుంటే, సరిగ్గా పచ్చడి చేస్తే అబ్బా పక్కవాడిని పచ్చడి పచ్చడి చేసేయచ్చు, అంత బలం వస్తుంది. ఈ గోంగూర పచ్చడి చేయరు, అందులో నిమ్మకాయ వేస్తాడు ఎవడో దిక్కుమాలాడు. గోంగూర పచ్చడిలో నిమ్మకాయ ఏమిట్రా అని తిడదాం అనిపించి గురువుగారు తిట్టకూడదు గనక శుభం వస్తాను వలసి వస్తుంది. మంచి గోంగూర తెచ్చుకొని వేణి గారికి ఇస్తే ఆవిడ పచ్చడి చేసి పెడితే ఆ పచ్చడి తింటే మళ్ళీ మళ్ళీ యాత్రకి రావాలనిపిస్తుంది. సరే, ఇదో పక్కన పెట్టేద్దాం కాసేపు. ఈ కొండగోగు పువ్వులు కూడా ఆ అమ్మాయి తెచ్చేదట. నందివర్ధనముల కుండవర్ధనముల కొండగోగు పువ్వుల తెచ్చి తెచ్చి ఆయన దగ్గర పెట్టింది అంటాడు శ్రీనాథుడు. కొండగోగు పువ్వులు ఇవన్నీ తెచ్చేది. ఇంకొక పువ్వు ఉంది, రేల పువ్వులు అంటారు. రేల పుష్పాలు, సంస్కృతంలో ఆరగ్వథము అంటాం, తెలుగులో రేల పువ్వులు. ఈ రేల పువ్వులు కూడా తెచ్చి ఆయనకి ఇచ్చేది. ఈయన పూజ చేసేవాడు, రోజు శివుడి కథలు చెప్పేవాడు ఆయన. రుద్రాక్ష మహిమ, భస్మ మహిమ చెప్పేవాడు. ఇలా క్రమంగా సంవత్సర కాలం గడిచింది. శివదర్శనం చేసుకుని కూడా యక్షుడి శాపానికి గురైపోయి దాదాపు సంవత్సర కాలంగా స్త్రీ రూపంలో తనను తాను మరిచిపోయిన దత్తకుడికి శుభదినాలు దగ్గరకు వచ్చాయి. ఒకరోజున ఈ సన్యాసి సాయంత్ర వేళ శివ పూజ అయ్యాక కంచికి సంబంధించిన నాలుగు వాడల వాళ్ళు కూర్చునేటటువంటి ఒక పీఠం ఉంది మధ్యలో, దాన్ని బలిపీఠం అంటారు. అక్కడ నైవేద్యం పెడతారు, ఆ నైవేద్యాన్ని కాకులు తింటాయి. ఆ నైవేద్య పీఠం దగ్గర ఒక రాతి స్తంభం ఉంది, దాని మీద కూర్చుని పురాణం చెప్పేవాడు ఆయన. ఆయనకి మైక్ అక్కర్లా, ఆయన గొంతెత్తితే మొత్తం కంచిలో నాలుగు దిక్కులు వాళ్ళకి వినపడేదిట. కొంతమందికి భగవంతుడు అంత గొంతిస్తాడండి బాబు, పీకే కేజీ, పీకే అంటే పెట్ట కొంచెం, కేజీ అంటే కోత ఘనం. మీరు చూశారుగా ఎంత ఉంటారు కొంతమంది, మమాగ్ని అన్నారంటే దద్ద నిలిపోతుంది మొత్తం ఆహారంతా, అదొక అదృష్టం. మరి కొంతమంది ఉంటారు మనిషి చూస్తే అంత పడుకుంటాడు, ఏం లాభం గొంతెత్తితే, మీరు వస్తున్నారు మీరు తింటున్నారు, గొంతుకు లేవదు. కొందరికేమో గొంతు లేవదు, కొంతమందికి వద్దంటే గొంతు. అలా ఒక్కొక్కడికి ఒక్కొక్క గొంతిస్తాడు భగవంతుడు. ఆయన కంఠధ్వనితో ఆ కాంచీపురం అంతా దద్దరిల్లిపోయేదిట, అంత అద్భుతమైన కంఠం అన్నమాట. ఆయన శివకథలో భాగంగా గంధమాదన పర్వతం మీద శివుణ్ణి పూజించే ఘట్టం చెబుతూ అందులో భాగంగా ఇప్పటికీ గంధమాదన పర్వతం మీద ఆంజనేయుడు ఉన్నాడు అని చెప్పాడు. ఆయన ఆంజనేయుడు నిరంతరం అక్కడ ఉంటాడు, ఎవరైనా అక్కడికి వెళితే ఆ సువాసన తెలుస్తుంది, ఆంజనేయుడిని తలుచుకుని అక్కడికి వెడితే గ్యారంటీగా హనుమత్ దర్శనం అవుతుంది అని మహాభారతంలో ఉన్న హనుమత్క చెప్పాడు. మహాభారతంలో భీముడు సౌగంధిక పుష్పాలు తేవడానికి కొండెక్కాడు, తీరా కొండెక్కుతూ ఉంటే పుష్పాల కోసం పెడుతూ ఉంటే రకరకాల జంతువులు కనబడ్డాయి. సింహాన్ని పైకి విసిరి ఇంకో సింహంతో కొట్టేవాట, ఏనుగుని విసిరి ఏనుగుతో కొట్టేవాడు, మధ్య మధ్యలో హుమ్మని అరిచేవాడు. ఈ అరుపులు ఆంజనేయుడికి వినపడ్డాయి. ఆయన హాయిగా పడుకుని నిద్రపోతున్నాడు, యోగ నిద్ర, మనం అనుకున్న రోగ నిద్ర కాదు, ఉపన్యాసంలో నిద్రపోయే నిద్ర కాకుండా ఆయన యోగాభ్యాసంతో కళ్ళు మూసుకుని ఆనందం పొందుతున్న నిద్రను పొందాడు. ఆ యోగ నిద్రలో ఉన్న ఆయన ఉలిక్కిపడాడు, ఎవడ్రా వాడు, ఈ గంధమాదన పర్వతం దగ్గరికి మానవ మాత్రుడే రాలేడు, అటువంటి చోటకి వచ్చి నా గుండెలో విసిపోయేలాగా హుంకారం చేస్తున్నాడు అని ఒకసారి కళ్ళు మూసుకోగానే ఆయనకి ఈ మనోనేత్రంలో కనపడ్డట్టు భీముడు. ఓహో మా తమ్ముడు అందుకే అంత లేరిచాడు, లేకపోతే ఎవడెక్కడికి వస్తాడు అనుకుని కాసేపు ఆనందించాలనిపించింది అతనితో. ఆనందించాలనిపించి వెంటనే ఇంతటి హనుమంతుడు ఓ పొడుగు అంత పొడుగున్నటువంటి వాడు, ఓ చెయ్యంత పొడుగున్న కోతిగా మారిపోయాడు, చిన్న కోతిగా మారిపోయాడు. పోనీ ఈ కోతి కూడా పొడుచు కోతి కాదు, రిటైర్ అయిపోయిన సర్వీస్ కంటే పెన్షన్ ఎక్కువ తీసుకుంటున్న ముసలాడిలాగా మరీ వృద్ధుడైన కపిగా మారిపోయాడు. బాగా ముసలి కోతి, అది చూస్తే కేవలం హస్త ప్రమాణంలో ఉన్నది. గంధమాదన పర్వతం మీద ఇటువైపేమో మద్ది చెట్లు, ఇటువైపేమో రంభ ఉద్యానం ఉంటుంది, అన్ని అరటి చెట్లు అనమాట. అరటి తోట ఒకవైపు, మద్ది చెట్ల తోట, సాలవృక్షాలు ఇటేమో అరటి తోట. ఈ రెండు తోటల మధ్యలో అరటి తోటలో పడుకుని తోకనేమో మద్ది చెట్లు ఉన్నవైపు పెట్టాడు. ఈయన చూస్తే కేవలం ఓ చెయ్యంత ఉన్నాడు, కానీ తోక చూస్తే కిలోమీటర్ పొడుగుంది. అలా తోక అక్కడ పెట్టి భీముడు వస్తున్న దారిలో అడ్డంగా పడుకున్నాడు అనమాట. ఇంతలో భీముడు ఓహో ఓహో అని అరుచుకుంటే అక్కడికి వచ్చాడు. తీరా అక్కడికి వచ్చిస్తే మొత్తం దారంతా కప్పేసి పొడుగ్గా ముసలి తోక కనపడిందట. కోతి తోక ముసలి తోక అని ఎలా తెలుస్తోంది? తెల్ల వెంట్రుకలు ఉన్నాయి. కోతికి కూడా ముసలితనం వస్తుందండో, ఈ రిటైర్మెంట్ లేని వాళ్ళు లేరు, వాటి వెంట్రుకల్లో కూడా రంగులో మార్పు వస్తుంది. అది చూచి ఆయన ఆశ్చర్యపోయి ఇంత పెద్ద తోక ఏమిటా అని అలా చూడగా అక్కడ కేవలం ఇంతే ఉన్న ఒక కోతి కనపడింది. ఆయనకి ఆశ్చర్యం కలిగింది, ఇంత ముసలి కోతి, కేవలం ఒక హస్త ప్రమాణం ఉన్న కోతి ఇంత తోక ఎలా ధరించింది, ఇదేదో మాయ అనుకుని, ఎవడవరా నువ్వు, రాక్షసుడివా, నిజం చెప్పు లేదా నీ తల పగలగొడతానని గదెత్తగానే ఆ ముసలి కోతి ఇలా పుసులు తీసుకుంటూ, కళ్ళలో పుసులు ఉన్నాయట, అవి తీసుకుంటూ అతి కష్టం మీద కళ్ళు పెకిల్చి, బాబు నేను రిటైర్ అయిపోయిన కోతిని, ఎప్పుడో 1903లో సర్వీసులో చేరాను, సర్వీసులోంచి రిటైర్ అయిపోయినా పెన్షన్ వస్తుంది, దాంతో టెన్షన్ లేకుండా బతుకుతున్న ముసలాన్ని ముసలి కోతి మీద అరుస్తావే ఆయన అన్నట్టు వెళ్ళగా, నువ్వు నిజంగా కోతివేనా అంటే నిజంగా కోతినే అన్నాడు ఆయన. కోతివైతే ఇక్కడెందుకు పడుకున్నావు, అంటే ఇది నా నివాస స్థానం అండి, అరటి తోటలో ఉంటే పళ్ళు బాగా దొరుకుతాయి, అందుకని అరటి పళ్ళు తింటే ఇక్కడ పడుకున్నాను. పడుకుంటే పడుకున్నావు, తోక ఇలా అడ్డం ఎందుకు పెట్టావు అన్నట్ట. నా తోక నా మాట వింటలేదండి. ఇందులో చాలామందికి వాళ్ళ కాళ్ళే వాళ్ళ మాట వింటలేదు, అందుకే మోకాళ్ళు పనిచేయక అమ్మ అమ్మ అనుకున్నారు కింద కూర్చోలేక. కాళ్ళు మనుషులకు పనిచేయనప్పుడు తోక మాకు మాట వింటుందా అన్నట్ట. ఓహో మాటలు నేర్చిన కొత్తిలో ఉన్నవి, ఉసుకో అంటే ఉసుకో అంటున్నావు, సరే నాకు అదంతా ఎందుకు. తోక దాటకూడదని శాస్త్రం, కోతి తోక దాటరాదు, అందుకని తోక ముడు అన్నట్ట. తోక ముడవడానికి అసలు తోక కదల్చలేకపోతున్నానయ్యే బాబు, నీకు పుణ్యం ఉంటుంది, ఆ తోక ఏదో నువ్వే తీసుకుని వెళ్ళు అన్నట్ట. దిక్కుమాలాడా, నువ్వెక్కడ దొరికేవరా మాకు, కోతి తోక నేను తీయాలా, ఇంతటి భీమసేనుడు వాయుపుత్రుడు అని పలికి ఆ గద పక్కకి తీసి అహంకారంతో ఎడం చేత్తో ఆ తోక పట్టుకుని ఎత్తబోయాడు. అసలు తోక రవ్వంత కదలలేదు, ఆయనకి మతిపోయింది. ఇదేమి విచిత్రం, ఈ బోడి కోతి తోక ఎడం చేత్తో ఎత్తలేకపోవటమా అని ఈసారి కుడి చేత్తో ఎత్తబోయాడు, అయినా కదలలేదు. రెండు చేతులతో దాన్ని గట్టిగా పట్టుకుని పైకి ఎత్తబోయాట, అస్సలు రవ్వంత కూడా కదలలేదు ఆ తోక, ఆయనకి మతిపోయింది. మళ్ళీ ఆ గదని పక్కకి పెట్టి రెండు చేతులు దాని మీద పెట్టి హుమ్ అని పైకి ఎత్తబోయాడు. తోక కదలలేదు కానీ ఈయన బొక్కబోర్లో తోక మీద పడ్డట, ముక్కు కొంచెం దెబ్బ తగిలింది. ఒక్క క్షణం చింతాక్రాంతుడైపోయాడు ఆయన. ఏం నాయన, నాలాంటి వాళ్ళ తలకాయలు పగలగొడతానన్నావు, కొండని పెకలిస్తానన్నావు, చీ అవతలకి పారేస్తానన్నావు, తోకెత్తట్లేదే అన్నట్ట. దాంతో భీముడు మళ్ళీ కోపంగా చూసి పౌరుషం వచ్చేసింది, కోతి తిప్పితే ఇంకా పౌరుషం వస్తుంది కదా, అందుకని దిక్కుమాలాడా ఈయన ఎంత అవమానం తెచ్చిపెట్టేవరా అనుకుని మళ్ళీ రెండు చేతులతో ఎత్తబోయాడు. డామని పడిపోయాడు, తోక కదలలేదు. ఒక క్షణకాల పాపం ఆయన కూడా బెంగ పెట్టుకున్నట్ట. బలవన్మదనాగాయుత బలయుతుడా, ఆదికవి నన్నయ్య గారు భారతంలో రాసిన పద్యం. బలమైన 10,000 ఏనుగుల బలం కలిగిన వాడిని నేను. ఏది 10,000 ఏనుగుల బలం అనొచ్చు కదా, కానీ 10,000 ఏనుగులు అనలేదు, బలము కలిగిన 10,000 ఏనుగుల బలం అంట. ఇందులో టెక్నిక్ మీకు అర్థమయ్యే ఉంటుంది. 10,000 ఏనుగుల బలం అంటే ఆ ఏనుగులు ఏ ఏనుగులో, సర్కస్ ఏనుగులు ఉంటాయనుకోండి, అవి ఏనుగులుగా ఉప్పేనుగులు, వాటికి సరిగ్గా తిండి పెట్టరు, పాపం బక్క చిక్కిపోయి ఎముకలు బయటకు వచ్చి ఉంటాయి. అలాంటి పెద్ద బలం లేని 10,000 ఏనుగుల బలం గొప్ప కాదుగా, బాగా దృఢమైన బలము కలిగిన ఏనుగులు 10,000 ఏనుగులలో ఎంత బలం ఉందో అంత బలం కలిగిన వాణ్ణి. ఇంతటి నాగాయుత బల సంపన్నుణ్ణైన నేను ఒక కోతి తోకెత్తలేకపోవటం ఏమిటి, ఈ యుగంలో నన్ను మించిన బలవంతుడు లేడే అన్నాడు ఆయన. పాప పైకి అనేశాడు. నాగ అంటే ఏనుగు, అయుతము అంటే 10,000, నాగాయుత అంటే 10,000 ఏనుగుల బలం కలిగిన వాణ్ణి అనగానే అప్పుడు అప్పటిదాకా కూర్చుని ఉన్నటువంటి ఆ కోతి టక్క నిలబడి, నాయన నువ్వన్నది నిజమే, ఈ యుగంలో నిన్ను మించిన బలవంతుడు లేడు కానీ అన్నట్ట. అప్పుడు వెలిగింది, భీముడు మంచి తెలివైన వాడు, నాకు ఇప్పుడు అర్థమైపోయింది, ఈ యుగంలో నన్ను మించిన వాడు లేడు కానీ అండంతో నువ్వు ఈ యుగం వాడివి కావు, ఈ యుగం వాడు కాని వాడు ఈ కొండ మీద ఉన్నాడంటే మా అన్నయ్య ఆంజనేయుడు మాత్రమే. ఒక్క హనుమంతుడే గంధమాదన పర్వతం మీద చిరజీవిగా ఉంటాడు. స్వామి నువ్వెవరువో తెలియక అవాకులు చవాకులు వాగాను, నన్ను క్షమించని కాళ్ళ మీద పడగానే టక్కన హనుమంతుడు తన దివ్యమంగళ రూపం చూపించాడు. అప్పుడు ఆయన ఆనందం తట్టుకోలేక, మనోజవం మారుతతుల్యవేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వానరయూథ ముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి అని భక్తితో ధ్యానం చేశాడు. నీ దివ్యమంగళ రూపం చూపించమన్నాడు. నిజంగా ఆది పర్వంలో అరణ్యపర్వంలో రాశారు ఆదికవి నన్నయ్య గారు, చాలా అద్భుతం. సంస్కృతంలో ఎంతో బాగున్నా తెలుగులోకి వచ్చేసరికి ఇంకా సొగసు వచ్చిందనమాట. హనుమంతుడు మందలించి ఆనాటి రూపం చూపించలేనన్నట్ట. ఆ కాలం వేరు, సీతామాత నన్ను రెచ్చగొట్టింది, అందుకని లంకానగరంలో అద్భుతమైన దివ్యమంగళ రూపం విశ్వరూపం చూపించాను. కాలం ఎప్పుడూ ఒక రకంగా ఉండదు, అప్పుడు చూపించిన రూపం ఇప్పుడు చూపించడం నా వల్ల కాదు అనగా, నీకు అసాధ్యం లేదు చూపించమనగా, అంతటి రూపం కాదు కానీ కొంత రూపం చూపిస్తానని ఒక్క ఒక్కసారి ఆకాశం నిండిపోతున్న తన విశ్వరూపం చూపించాడు. ఆ రూపం ఎలా ఉంది? ఆకాశం పైకి వెళ్ళిపోవటం వల్ల రాత్రిపూట నక్షత్రములు తలకి తగిలి చుక్కలు నెత్తి మీద పెట్టిన పువ్వుల్లో ఉన్నాయట. ఆకాశంలో నక్షత్రాలు ఉన్నాయా? ఆ నక్షత్రాలు ఆంజనేయుడి నెత్తి మీద పూజ చేస్తూ ఎవరో పెట్టిన పువ్వుల వలె ఉన్నాయన్నారు. చుక్కలు తల పువ్వులుగా అని మొల్ల తన రామాయణంలో, మొల్ల రామాయణంలో రాసింది. చుక్కలు తల పువ్వులుగా అక్కజముగ మేను వెంచి అంబరవీధిన్ వెక్కసమయ కను పట్టిన అక్కోమలి మొదము నొందెన్ ఆత్మస్థితికి అని అద్భుతమైన పద్యం మొల్లగారు రాశారు. చుక్కలు నెత్తి మీద పువ్వులు పెట్టినట్టుగా ఉన్నాయి. కళ్ళు రెండు సూర్యగోళాల్లో ఎర్రగా మెరిసిపోతున్నాయి. పచ్చని శరీరంతో, స్నిగ్ధమైనటువంటి శరీరంతో, అది కూడా నునుపుగా ఉన్నటువంటి వెంట్రుకలతో, ఓంకారంలాగా పైకి లేచిపోయిన పెద్ద తోకతో, దద్దరిల్ల చేస్తున్నటువంటి కంఠస్వరంతో మొత్తం దిక్కులన్నీ నిండిపోయాడు ఆయన. ఒక్క క్షణకాల ఆ విశ్వరూపాన్ని చూసి సంభ్రమాశ్చర్యాలతో నిండిపోయాడు అనమాట. భజే రమ్య రంభావని నిత్యవాసం, భజే చంద్రికా కుంద మందారహాసం, భజే సంతతం రామభూపాలదాసం. జయ జయ మహాసత్తవాహ మహావజ్రదేహ పరీభూత సూర్య కృతామర్త్యకార్య మహావీర హంవీర హేమాద్రిధీర ధరాజాత సౌమిత్రి సంవేష్టితాత్మా మహాత్మా హనుమంత కారుణ్యవంత ప్రశాంత నమస్తే 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 నమః అని హనుమంతుడిని ధ్యానం చేశాడు. ఇప్పుడు కోరిక పెరిగింది. ఆంజనేయ, నీ విశ్వరూపం చూశాను, నీ వక్షస్థలంలో నిరంతరం రామచంద్రుడు ఉంటాడని విన్నాను, నాకు రామ దర్శనం చేయించన్నట్ట. రాముడి దర్శనం కావాలంటే ఆంజనేయుడిని పట్టుకోవాలి. ఆంజనేయుడిని పట్టుకున్నావా, రామ దర్శనం అయినట్టే. వెంటనే హనుమంతుడు తన వక్షస్థలాన్ని అలా చీల్చి అందులో సీతారామ లక్ష్మణులు చూపించాడు. ఆయన వక్షస్థలంలో నిరంతరము నీలమేఘఛాయ శరీరుడైన రాముడు, బంగారపు రంగులో ఉన్న లక్ష్మీదేవి అంటే సీతామాత, మరో పక్కన బంగారపు రంగులోనే ఉండేటటువంటి సౌమిత్రి లక్ష్మణుడు ఎప్పుడూ కొలువై ఉంటారు. అందుకే హనుమంతుడి రోమ రోమము రామ రామ అని పలుకుతూ ఉంటుంది. కనుక రాముడు కావాలంటే హనుమంతుడిని పట్టుకోమన్నారు. హనుమంతుడికి రోమ పూజ అని ఉంటుంది, వాల పూజ అని ఉంటుంది. తోకని శనివారం నాడు పూజిస్తారు. అలా పూజిస్తే గ్యారంటీగా ఏదో ఒక సమయంలో రాముడు ఆయనకు కనపడతాడు. అప్పుడు ఆ రాముడిని చూచి ఆనందంతో పరవశించిపోయి భీముడు స్తోత్రం చేశాడు. శ్రీరామచంద్రం శ్రితపారిజాతం సలక్ష్మణం భూమిసుతా సమేతం ఆజానుబాహుం రఘువంశ సోమం రాజాధిరాజం శిరసా నమామి. శ్రీరామచంద్ర ప్రభు యొక్క మొత్తం రూపం అంతా ఈ శ్లోకంలో ఉంది. రామచంద్రుడు ఎటువంటి వాడు? శ్రిత పారిజాతం. పారిజాతం అంటే కల్పవృక్షం. ఆశ్రయించుకున్న వాళ్ళకి కల్పవృక్షంలో కోరికలు తీరుస్తాడు. ఎవరైనా రామా నువ్వే దిక్కు అంటే చాలు, వాళ్ళకి కల్పవృక్షమై కోరిన కోరికలు తీరుస్తాడు. గనక శ్రిత పారిజాత, ద్వితీయ విభక్తి కనుక శ్రిత పారిజాతం. సలక్ష్మణం, లక్ష్మణునితో కలిసి ఉన్నాడు. లక్ష్మణుడు లేని రామావతారం సంపూర్ణ అవతారం కాదు. అందుకని పరిపూర్ణ అవతారం అవ్వాలంటే లక్ష్మణుడు పక్కనుండాలి. భూమిసుతా సమేతం, భూదేవి పుత్రిక సీత, సీతతో కలిసి ఉన్నాడు. ఆజానుబాహుడు ఆయన. జాను అంటే మోకాళ్ళు. ఈ మోకాళ్ళకి మన చేతులు తగిలితే మన ఏమంటారు? ఆజానుబాహువు. ఇప్పుడు ఈ చేతులు ఆ మోకాళ్ళకి తగిలాయనుకోండి, అలాంటి వాళ్ళంతా ఆజానుబాహువులు. ఇప్పుడు మీకు తగులుతాయి కూర్చుంటే. కూర్చున్నప్పుడు కాదు, నిలబడినప్పుడు మన చేతులు మన మోకాళ్ళకి తగిలితే అప్పుడు ఏమంటారు మనల్ని? ఆజానుబాహువులు అంటారు. అలాంటి వాడు రాముడు. రాముడు నిలబడినప్పుడు ఆయన చేతులు ఇలా మోకాళ్ళకి తగిలేవట. అలాంటి వాళ్ళు ఎవరన్నా ఉన్నారేమో, పురాణం అయ్యాక నా దగ్గరికి రండి, ఇప్పుడొద్దు, మధ్యలో బాగుండదు. ఇక రఘువంశ సోమం, ఈ రఘువంశం అనే సముద్రంలో పుట్టిన చంద్రుడు ఆయన. అటువంటి రాజాధిరాజుని గురించి తల వంచి నమస్కరిస్తున్నాను. రాజాధిరాజు అంటే ఒక్క పరమాత్మ మాత్రమే. అందుకే రోజు మంత్రపుష్పంలో రాజాధిరాజాయ ప్రసహ్య సాహిణే అంటున్నాం ఆయన్ని. అవునా? అటువంటి నీకు నమస్కారం అన్నాడు. ఆ తర్వాత రాముడు అదృశ్యమైపోయాడు. హనుమంతుడు యథారూపం ధరించగానే భీముడు ఆయనకి నమస్కరించి సౌగంధిక పుష్పాలు హనుమంతుని అనుగ్రహంతో అన్నగారికి ఇచ్చాడని చెప్పడంతో వెంటనే ఈ పక్కనున్నటువంటి అమ్మాయి గంధమాదన పర్వతం యక్షగుహ యక్షశాపం అని ఒక్కసారి ఉలిక్కిపడి పలికి చూస్తూ ఉండగా పురుషుడిగా మారిపోయింది. సరిగ్గా సంవత్సరం పూర్తయిందనమాట. అప్పుడు ఆ సన్యాసి ఆశ్చర్యపోతూ ఉండగా, తండ్రి మీరు ఆశ్చర్యపోకర్లా, నన్ను దత్తకుడు అంటారు, ధారానగర నివాసిని, బాగా చదువుకుని ఆ యక్షుడిని చూడడానికి వెళ్ళాను అని జరిగిందంతా చెప్పగానే పురాణం వింటున్న వాళ్ళు తెల్లబోయారు. నా అదృష్టం ఎక్కడుందంటే ఈ స్వామి అక్కడికి రావటం. ఈ సన్యాసి దివ్యశక్తి కలిగిన వాడు, కాంచీపురానికి తీసుకొచ్చాడు. కాంచీపురంలో భగవత్ కథలు విన్నవాళ్ళు ఘోరమైన దేవతల శాపం నుంచి, పితృదేవతల శాపం నుంచి, ఇంకా గురువుల శాపం నుండి, మహాత్ముల శాపం నుండి ఉద్ధరింపబడతారు. అందుకని కంచి తీసుకొచ్చాడు అని తెలియకుండానే. ఇప్పుడు మిమ్మల్ని కాంచీపురం అందుకు తీసుకొచ్చాం. ఈ పురంలో మీరు ఇప్పుడు కథలన్నీ విన్నారు, 4 రోజులుగా 2 పూట్లా విన్నారు, ఒక్కొక్కప్పుడు కళ్యాణం చూశారు, నాతో పాటు నడిచి వచ్చారు, గుళ్ళోకి వచ్చారు. దీనివల్ల మీకు లాభం ఏమిటి? మీ పితృదేవతల శాపాలు ఏమైనా తెలిసి కానీ తెలియక కానీ ఉంటే అవి పోతాయి, గురువుల శాపాలు ఉంటే పోతాయి, దేవతల శాపాలు మీ వంశానికి ఉంటే పోతాయి. కొందరికి నాగదోషాలు ఉంటాయి, ఇంట్లో ఎవరైనా పాములు చంపితే దానివల్ల వంశానికి నాగశాపం తగిలి ఇంట్లో వాళ్ళు నానాయాతన పడతారు. అలాంటి శాపాలన్నీ తొలగిపోతాయట ఇక్కడికి వచ్చి ఈ కథలు వింటే. అందుకే ఇతనికి యక్షుడి శాపం తొలగడం కోసం శివ సంకల్పం వల్ల తనకి తెలియకుండానే సన్యాసి ఇక్కడికి తీసుకొచ్చి ఇక్కడ వ్రతం చేశాడు. లేకపోతే ఇంకో చోట చేయొచ్చుగా, ఇక్కడైతేనే తొందరగా శాప విముక్తి అవుతుంది. అందువల్ల ఈయనతో వచ్చాను, ఈయన అనుగ్రహం కలిగింది, ఈయన కన్నబిడ్డలా నన్ను ఆదరించాడు, పురాణాలు చెప్పాడు, హనుమత్ కథ గంధమాదన పర్వతం నాకు తెలియగానే నాకు శాప విముక్తి అయిపోయింది అన్నాడే. ఊళ్ళో వాళ్ళు ఆనందించారు. ఆ తర్వాత దత్తకుడు చాలా కాలం ఇక్కడ ఏకాంబరేశ్వరుణ్ణి అమ్మవారిని పూజించి శివానుగ్రహంతో అనేక పాండిత్యాలు పొంది తిరిగి తన నగరం ధారానగరానికి వెళ్ళిపోయాడు. ఈయన వెళ్లే సమయానికి భోజమహారాజు గారు రాజ్యాన్ని పరిపాలిస్తున్నాడు. భోజుడికి ఆస్థానకమయ్యాడు. భోజుని దగ్గర 10 మంది కవులున్నారు. ఆ 10 మందిలో దత్తకుడు, గోనాదత్తుడు, కర్వాసుడు మొదలైనటువంటి వాళ్లలో ఈయన కూడా ఒకడు. దత్తకుడి గురించి ఎంతో చెప్పారు ఆ రోజుల్లో ఈ మహానుభావుడు. మళ్ళీ ఆ భోజమహారాజు గారు ఆస్థాన విద్వాంసుడయ్యాడు. అటువంటి మహానుభావులు ఎంతోమంది అడుగుపెట్టిన దివ్యస్థలం కాంచీపురం. మన అదృష్టవశాత్తు మనం కూడా రాగలిగాం, మీరు భాగ్యవంతులు. అలాగే ఈ యాత్ర అంతా సద్వినియోగం చేసుకోండి. 5 రోజులు దీక్ష అయి వెళ్ళిపోయేవాళ్ళు ఇంటికి వెళ్ళి శాప విముక్తులై అన్ని రకాల శుభాలు పొందండి. మళ్ళీ అనుమానం, మాకు ఏమైనా శాపం ఉందా అని ఉంటుందని కాదు, ఒకవేళ కర్మగాలు ఉంటే పోతాయి, ఏమీ లేని వాళ్ళకి ఇంకా శుభాలు కలుగుతాయి. తర్వాత మొత్తం రామేశ్వరం వరకు వెడుతున్నారుగా, అక్కడ చేయవలసిన కార్యక్రమాలన్నీ చేయొచ్చు. కొందరు ఇందులో పితృ కార్యక్రమాలు చేసుకునేవాళ్ళు ఉన్నారు. రామేశ్వరంలో ఆ కార్యక్రమం చేయించడం కోసమే ఇదిగో ఈయన పంపించాం మీ దగ్గరికి. ఎంత ఉంటారు ఆయన, కానీ గట్టివాడు, చాలా గట్టి కంఠం, అన్ని కార్యక్రమాలు చేయగలడు. ఆయన చేయలేని కార్యక్రమం లేదు. ఆయన చూడని లోకం లేదు స్వర్గం తప్ప, ఆయన తినంది లేదు విషం తప్ప, ఆయన పలకంది లేదు అపశకునం తప్ప. అంత గొప్పవాడు. ఇంకా ఆయనకి జీవితంలో ఒకే ఒక్క కోరిక ఉన్నది, ఆ ఒక్క కోరిక భగవంతుడు ఈ కాంచీపుర యాత్రతో తీర్చుగాక అని గురువుగారు మంగళాశాసనం తీరుస్తున్నారు. చూసారు గురువుగారి కటాక్షం ఉంటే పేడపూడిలో ఉండేవాళ్ళు కూడా ఏ దేశానికైనా వెడతారు. ఎక్కడికో వెళ్ళి ఆవు పేడతో పిడకలు చేసుకునేవాడు ఆయన. ఇంత పూర్వం ఇంత మంత్రం చెప్పుకున్నా చక్కగా ఇంట్లో కూర్చునేవాడు. ఆయన అదృష్టం బాగున్నది, గురువుగారి మీద భక్తితో పీఠానికి వచ్చాడు. సింగపూర్ వచ్చాడు, మలేషియా వచ్చాడు, శ్రీలంక వచ్చాడు. ఇప్పుడు అక్టోబర్లో వరుసగా అమస్టర్డామ్, నెదర్లాండ్స్ పెడుతున్నారు, స్విట్జర్లాండ్ పెడుతున్నాడు, బెల్జియం, దాని రాజధాని బ్రసెల్స్ పెడుతున్నాడు. ఇంకా భవిష్యత్తులో కెనడా, లండన్ ఇలాంటి ఎన్నెన్నో దేశాలు పెడుతున్నారు. మీరు లండన్ లోదు పెడుతున్నారు అనుకోండి, ఆ లండన్ కాకుండా ఇంగ్లాండ్ రాజధాని లండన్కి పెడతారు. ఇలా ఎన్నెన్నో దేశాలు అడగలుగుతాడు. అంత గొప్ప పెళ్లికొడుకు ఎవరికైనా దొరికితే వాళ్ళు ఎంత అదృష్టవంతులు, అత్తమామలు అదృష్టవంతులు. కాబట్టి గురు కటాక్షం ఆయనకి మీకు అందరికీ లభించుగాక అని మంగళాశాసనం చేస్తున్నాం. ఇంకిక్కడి నుంచి శివుణ్ణి వదిలిపెట్టి పార్వతితో ప్రయాణం చేయండి. మళ్ళీ చివరిలో గురువుగారి దర్శనం ఏదో సమయంలో అవుతుంది. మీలో బృందావనం వచ్చేవాళ్ళు ఉన్నారని విన్నాను, ఎంతమంది ఉన్నారు? అయ్యే బాబు ఎంత అదృష్టం. అక్కడ మాత్రం నాతో పాటు గిరి ప్రదక్షిణ చేయటానికి రండి. గోవర్ధన పర్వత ప్రదక్షిణ ఉంటుంది. ఎంత అద్భుతం అండి అది. ఆ ప్రదక్షిణ అంటే నాకు ఇష్టం. ఓపిక లేని వాళ్ళంతా ఆటోల్లో ఎక్కుతారు, కారుల్లో వస్తారు. ఓపిక ఉన్నటువంటి ఇలాంటి పడుచు వాళ్ళంతా నాతో నడిచి తిరుగుతారు. మొత్తం మీద ఆ కార్యక్రమాలని అప్పుడు మళ్ళీ చూసుకుందాం. నమః పార్వతీపతయే హర హర మహాదేవ. ఇప్పుడు మీ అందరికీ కూడాను అనౌన్స్ చేయడానికి అశోక్ గారు ఇక్కడికి వస్తున్నారు, రండి.
శ్రీ గురుభ్యో నమః. ఒక్కసారి మనందరం కూడాను కరతాళ ధ్వనులతోటి మన గురుదేవులకు ధన్యవాదాలు తెలియజేసుకుందాం. అదేవిధంగా గురుదేవుల యాత్ర సుగమం అవ్వాలని మనమైతే 108 ప్రదర్శనలు ఎలాగో చేయలేం, మనం 250 మంది కూడా మనస్ఫూర్తిగా మరోసారి నమస్కారం చేసుకుందాం. ప్రతి యాత్రకి అంటే ఈ 10 రోజులు అయిపోయంగానే మళ్ళీ ఇంకో 10 రోజులకు మళ్ళీ 108 ప్రదక్షిణలు, ప్రతిరోజు యాత్రలు. గురుగారు ఆ పవర్ సీక్రెట్ ఏదో మా అందరికి కూడా చెప్తే.
చేయాలంటే మన శరీరం ఆరోగ్యంగా ఉండాలి. ఆరోగ్యం కావాలంటే అమృతం తాగాలి. నేను భగవన్ నామామృతం తాగుతున్నాను. అసలు నారాయణ అంటున్నావా, శివ అంటున్నావా, అదే అమృతం. ఆ అమృతం మనల్ని ఎప్పుడూ రక్షిస్తూనే ఉంటుంది. విడిచిపెట్టకుండా పరమాత్మను పట్టుకోవటమేనండి. నాకు పూర్తిగా నమ్మకం ఉన్నది, నా వెంట పరమాత్ముడు ఉన్నాడు, నడిపిస్తున్నాడు. ఒకసారి కాదు, 2 సార్లు కాదు, ఆ అనుభూతి నేను పొందుతూనే ఉంటాను. ఒక్కే ఒక్కసారి ఆకలికి తట్టుకోలేక అమ్మని ప్రార్థిస్తే అమెరికాలో అమ్మవారు మారు రూపంలో వచ్చి అన్నం పెట్టిన కథ చెప్పాను కదా, ఇంకా నాకెందుకు భయం, అమ్మే రక్షిస్తోంది. కాబట్టి ఏమీ భయం లేదు. ఆ సీక్రెట్ మీకు కూడా లభించుగాక.
జగములా దయనేలే జనని, జగములా దయనేలే జనని, సదాశివుని మనోహరిణి, పదముల కొలిచేనే మదిని దేవి. జగముల దయనేలే జనని, సదాశివుని మనోహరిణి, పదముల కొలిచేనే మదిని దేవి. జగముల
అనంటారా,
జగముల దయనేలే జనని.
మళ్ళీ
మరుని గెలిచిన వానికి మరులు, మరుని గెలిచిన వానికి మరులు, మరిపే సుందర వదనా, ఆ పదలందున ఆదరించవే, ఆ పదలందున ఆదరించవే, లలితా శైలసుతాదేవి, లలితా శైలసుతాదేవి, జగముల దయనేలే జనని, సదాశివుని మనోహరిణి, పదముల కొలిచేనే మదిని దేవి. జగముల మరుని గెలిచిన వానికి మరులు, మరుని గెలిచిన వానికి మరులు, మరిపే సుందర వదనా, కైలాసాచల సదనా. మరుని గెలిచిన వానికి మరులు, మరిపే సుందర వదనా, కైలాసాచల సదనా. దీనాధారము దీవనలీవే, దీనాధారము దీవనలీవే, దేవీ మంగళ గౌరీ, దేవీ మంగళ గౌరీ, సదాశివుని మనోహరిణి, పదముల కొలిచేనే మదిని దేవి జగముల దయనేలే జనని.
రేపు ఉదయం 8 గంటలకి అందరూ కూడా ప్రవచన జంజీవులు మార్చుకునే వాళ్ళు ప్రవచన మండపానికి వస్తే శ్రీ సాయి గారి సమక్షంలో మనందరం కూడా జంజీవులు మార్చుకోవచ్చు. ఉదయం 8:00 అలాగే దీక్షాకంకణ విసర్జన కూడాను రేపు ఉదయం చేయవచ్చు. ఎవరైతే దీక్షాకంకణ దానం చేశారో వారంతా రేపు దీక్షాకంకణం విసర్జన చేసేయవచ్చు. 5 రోజుల వారికి మాత్రమే ఇప్పుడు చెప్తున్నాను, మిగిలిన వారు విన్నా మర్చిపోండి. 5 రోజుల యాత్రకు ఎవరైతే ఉన్నారో వారందరికీ ఒకటే ట్రైన్, విజయవాడ హైదరాబాద్ వెళ్లే ట్రైను. అందరూ చెన్నై ఎగ్మోర్ స్టేషన్కే వెళ్తారు. అందరికీ కలిపి ఒక బస్సు ఏర్పాటు చేశాం, 40 మందికి ఒకటే బస్సు. ఆ బస్సు నేరుగా మిమ్మల్ని అందరినీ చెన్నై ఎగ్మోర్స్కి తీసుకెళ్తుంది. అలా వెళ్లాలంటే ముందు ప్రణాళిక మనకి ఏమిటంటే, ఉదయం 8 గంటలకల్లా రూములన్నీ వెకౌట్ చేసేసి చెక్అవుట్ చేసి ఆ లగేజ్ల కింద రిసెప్షన్ దగ్గర ఒక రూమ్ ఏర్పాటు చేస్తారు. అందులో శ్రీశక్తి భవన్లోనే ఒక రూమ్లో మన లగేజ్లన్నీ కూడా పెట్టేస్తాం. ఆ రిసెప్షన్లో వాడు చెప్పిన రూమ్లో ఇక్కడికి వస్తాం, ప్రవచనం వింటాం, వారి ఆశీస్సులు పొందుతాం. భోజనములు అయిపోయిన వెంటనే బస్సులు సిద్ధంగా ఉంటాయి. అందరం చెన్నై ఎగ్మూర్ చేరుకుంటారు. అక్కడ నుంచి నేరుగా తమ తమ గమ్యస్థానాలకు చేరిపోతారు. ఇక చిన్న కథ ఉంది. నారదుడు ఎప్పుడైతే శ్రీకృష్ణుడు ఎక్కడ ఉంటాడో అని చూస్తే 16,000 మంది గోపికల ఇంట్లో, 8 మంది భార్యల ఇంట్లో ఉన్నట్టే మనతోటి కూడా గురువు గారు మనతోటి లేరని మనం అనుకో, మన పక్కనే ఉంటారు. మనందరినీ కూడా పక్కన ఉన్నా లేకపోయినా కూడా మన పక్కన ఉన్నారని భావిస్తూనే సంపూర్ణ యాత్ర చేస్తూ ఉంటాం. ఎలాగో కామాక్షి అమ్మవారు, అన్నపూర్ణ అమ్మవారు మన శ్రీమతి రంగవేణి అమ్మగారు కాబట్టి వారితో వారి సమక్షంలో మనమంతా కూడాను యాత్ర చేయబోతున్నాం. ఇది 200 మంది కుటుంబ సభ్యులు చేసేటువంటి ఒక యాత్రగా భావించి అందరి సహాయ సహకారాలు మన వారికి మన ప్రక్కన వారికి సాయం చేద్దాం. మన ప్రక్కవారు మనకు సాయం చేసినా చేయకపోయినా ఈ 7 రోజుల పాటు కొంచెం కోపాన్ని వదిలి కొంచెం సహనాన్ని పెంచుకుని ఉందాం. రేపు మధ్యాహ్నం భోజనం అయిన వెంటనే మనం అందరం కూడా తిరుత్తని బయలుదేరతాం. తిరుత్తని బయలుదేరి వెళ్ళి దర్శనం చేసుకుని మళ్ళీ తిరిగి కాంచీపురం చేరి కాంచీపురంలోనే నిద్ర చేసి తర్వాత రోజు ఉదయం 6 గంటలకల్లా రూములు చెక్అవుట్ చేసేసి పలహారాలన్నీ కూడా ఉదయం 6 గంటలకల్లా పూర్తి చేసేసుకుని అరుణాచలం బయలుదేరుతాం. అరుణాచలం దర్శనం చేసుకుని చిదంబరం, మధ్యాహ్నానికి చిదంబరం, రాత్రికి కుంభకోణం చేరుతాం. ఇది క్లుప్తంగా ప్రణాళిక. అదే ప్రణాళికని వాట్సాప్ గ్రూపుల్లో కూడా పంపుతాం. అందరి టికెట్లు 5 రోజుల యాత్ర వారి టికెట్లు PDF రూపంలో పంపించేశాం. లేదు మాకు ప్రింట్అవుట్ కావాలి అనంటే సంగీత గారు దగ్గర ఉన్నాయి, తీసుకోగలరు. అందరూ టికెట్ల ప్రింట్అవుట్లు సంగీత గారి దగ్గర ఉన్నాయి, తీసుకోవచ్చు. అందరూ కూడాను లైన్లో వచ్చి గురుదేవుల ఆశీర్వచనాలు పొందవచ్చు.